गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भाम् शङ्कराचार्यमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। आनन्दैकरसप्रसारविलसन् मन्दस्मितास्यं कृपावारीणम् निजभक्तमानसनवाम्भोजात भानूदयम् कालज्ञानविदग्रणीं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळी प्रसादाह्वयम्। शरणागत दीनार्त परिद्राण परायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोस्तुते। सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्त्वम् निश्चलतत्त्वे जीवन्मुक्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ श्रीगुरुभ्यो नमः। ज्ञानप्रसन्नाम्बा समेता శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ మనకింత స్థానాన్ని ప్రసాదించిన ముత్యాలమ్మ వారి దివ్య చరణములకు శిరసా ప్రణమిల్లుతూ ఇంతటి కార్యక్రమానికి మనకి అవకాశాన్ని ప్రసాదించినటువంటి పరమ పూజ్య పాద శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ ఆశ్రమాన్ని స్థాపించి ఎందరెందరికో స్థానాన్ని చూపిస్తున్నటువంటి పరమ పూజ్య పాద శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారి దివ్య చరణ కమలములకు శిరసా ప్రణమిల్లుతూ మూలంగా ప్రకాశిస్తున్నటువంటి మలయాళ స్వామివారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ అక్కడే అందరికీ కూడా నివాసం ఉంటూ స్వామి సేవలు చేసుకుంటూ ప్రబోధాన్ని ఇస్తున్నటువంటి పరమ పూజ్య పాద పరమహంస పరవిరాజకాచార్య శ్రీ సర్వాత్మన సర్వాత్మదానంద సర్వాత్మానంద స్వామివారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ అలాగే శ్రవణాసక్తతో అరుదించినటువంటి అందరి భక్తుల హృదయాల్లో ప్రకాశిస్తున్న సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అయినటువంటి పరమాత్మకి శిరసా ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. మనందరం కూడా ఈ సాప్తాహిక కార్యక్రమాల్లో ఈరోజు మనకి 5వ రోజు ని గుర్తు తెచ్చుకుంటే మనందరికీ గుర్తుకొచ్చేవి ఏవి అంటే, మన ఈ దేహాన్ని పట్టి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు 5, భక్తేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఈ 5 అనేటువంటి వాటితో మనం చాలా ముడిపడి ఉన్నాం. సరే, జీవితానికి మూలమైనటువంటివి మనం చెప్పుకుంటున్నాం రోజు పంచమహాభూతాలు అని. ఈ పంచ దానిని గురువుల సభల్లో కూడా మనకి మహాత్ములు ప్రసాదించారు. పంచ పంచభూషిక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ శంఖ సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం సాదరే వహి మానసాంత భావయే గురు పాదుకా ప్రాతరే వహి మానసాంత భావయే గురు మానసాంత భావయే అంతర్భావయే గురు పాదు గురు పాదుకా. ఎంత సూక్ష్మంగా మన గురువుల్ని ఆరాధన చేసుకునేట్టుగా మనకి ప్రబోధాలన్నీ వినిపిస్తున్నాయంటే, పంచపంచము హృషీకములు అంటే ఇంద్రియం, పంచపంచ హృషీక దేహం, మనశ్చతుష్క పరస్పరం మనసుగా లోపలు చేరి అన్నిటికీ కూడా తుష్కర బుద్ధి చేస్తూ నడిపిస్తున్నారు. పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం. పంచకోశాలంటే ఏమిటవి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. పంచకోశ గుణత్రయాది గుణములు 3 ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ ఒకదానికోటి, ఒక ఫ్యాక్టరీ. కాకపోతే ఈ ఫ్యాక్టరీని సృష్టించడం మన వల్ల కాదు. దేనైనా మానవుడు సాధించగలడేమో కానీ దీనిని మాత్రం ఎవరి వల్ల కాదు. మన ఈ బొమ్మలన్నిటినీ బ్రహ్మలుగా మార్చడం కోసం సృష్టించినటువంటి ఆ భగవంతుడికే చెల్లి ఇవన్నీ కూడా. పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం. గుణత్రయములు అదే మనం సత్వరజస్తమ గుణములు, వాటిని చేర్చి పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం. ప్రాతరేవ హిమాన ప్రాతరేవా ప్రాతః ఏవా ప్రాతరేవ హి మానస అంతర్ మనస్సులో అంతర్భావయే గురు పాదుక. ఎక్కడ చేయమన్నారు? ఫోటోలు పెట్టేసుకుని ఎక్కడికక్కడ నేను బోళ్ళని పూజలు చేస్తానండి, పువ్వులు బోళ్ళని తెచ్చి చేస్తానండి, ప్రసాదాలు కూడా పెట్టిస్తానండి అంటే గురువుగారు ఆనందిస్తారా? గురువుగారు ఆనందిస్తారా? ఎన్ని తింటారు ఆయన? ఆయనకి ఎందుకు అసలు? వాటినన్నింటినీ త్యజించే కదా వారు తపో భూమికి వెళ్ళి తపస్సులు చేస్తున్నటువంటిది. వారు ఏదైతే ఆర్జించుకున్నారో ఆ ఆర్జనంతా మనకే దారపోస్తున్నారు. అది దాచినా దాయబడేటువంటిది కాదు కదా. అటువంటి జ్ఞానాన్ని మనకి ప్రబోధన చేస్తున్నారు. ఇది ఇంద్రియాలు ఇవన్నీ మనకి ఏం చేస్తున్నాయి? ఒకటి అందరికీ తెలుసు, ఎందుకంటే అందరిలోనూ జిజ్ఞాస భావాన్ని చూస్తుండే జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి, బయట ఉన్నటువంటి విషయాలని మనకి వినడం మాత్రం చేతనే లోపలికి అందిస్తుంది, కనడం మాత్రం చేతనే లోపలికి అందిస్తుంది, ఇది వాసన చూడడం మాత్రం చేతనే అన్ని, అలాగే నాలుక మీద ఏదైనా చేరిన మాత్రం చేతనే దాని సత్తా మనం పట్టుకుంటున్నాం, అది చేదా కారమా పులుపా ఇప్ప, అలాగే స్పర్శ మాత్రం చేతనే ఎవరున్నారు ఈ శక్తి, వాటికి ఉన్నదా ఇంద్రియాలకు ఉన్నదా శక్తి, ఇంద్రియాల్ని ప్రసాదించాడు భగవంతుడు కానీ ఆ ఇంద్రియాలకు ఇచ్చే శక్తి మాత్రము ఈ దేహానికి, దేహానికి సంబంధించింది కాదు, అది సర్వసాక్షి, మనలో ఉండే ఈ కరణముల ద్వారా ఈ గోళకాలు మాత్రమే, ఇవన్నీ ఈ గోళకాల ద్వారా లోపల ఉండి వాటిని ఏం చేస్తున్నారు, చూసే ద్వారా దర్శనం, వినే ద్వారా శబ్దం, అలాగే వాసన చూసే ద్వారా అక్కడెక్కడో గార్లు గార్లు అక్కడెక్కడో బూర్లు వేస్తున్నారు, ఎంత బాగా తెలుసో ఇవన్నీ కూడా, ఇలాంటి వాసనలన్నిటినీ గ్రహించి వెంటనే నాలుక గారు ఏం చేస్తాడు, నీళ్ళు ఊరిస్తూ ఉంటాడు, అంతే వీడికోవడమే బ్రతకంత. అందుకని ఈ పంచ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా యాక్సెప్ట్ చేస్తే కర్మేంద్రియాలు ఏం చేస్తున్నాయి, అప్పుడు పనిలో వాటి వాటి పనుల్లోకి వెళుతున్నాయి. అదే ఏదై ఉన్నదో దానికోసం ప్రయత్నం చేసి కాళ్ళు నడుస్తున్నాయి, వాక్కు మాట్లాడుతోంది, మంచి వాసన వచ్చింది కదా ఇంత ఉపన్యాసం, ఏదక్కడ సత్సంగం జరుగుతున్న సమయంలో ఎంత మంచి వాసన వచ్చిందో కదా, ఎప్పుడు దాకా దాసాడాడు వాడు, సభలో ఉన్నప్పుడు వాసన వచ్చింది, సభ మాట్లాడడానికి వీల్లేదు కాబట్టి దాచుకున్నాడు, అయిపోగానే కుమ్మం దాటగానే ఇంకా ఏదో మంచి వాసన వచ్చింది అమ్మవారి దగ్గర ఏదో ప్రసాదం పెడుతున్నట్టున్నారు పదని వెళ్ళ వాసన కానీ దాని ద్వారా వాక్కు ఉపయోగపడుతుంది, వాక్కు వాణి అంటే చేతులు పాదములు, చేతుల ద్వారా పనిచేస్తున్నాం మనం, ఏం చేస్తున్నాం ఎన్ని పనులు చేస్తున్నామండి, అలాగే కాళ్ళు మనల్ని నడిపించుకెళ్తున్నాయి పాదాల ద్వారా నడిపిస్తున్నాడు భగవంతుడు, వాక్కు పాణి పాద పాయు ఉపస్థలు, ఒకటి ఇది జననేంద్రియము, రెండోది మల విసర్జన చేసేటువంటిది, ఇవన్నీ కలిపి మానవుడికి లేకపోతే ప్రపంచం ఏంటో తెలిసేది కాదు, అది మానవ హృదయ మానవ దేహం ధరించి ఉన్నటువంటి దానికి ఇవన్నీ వర్తించట్లా, అది ఎప్పుడండి ఏ స్థితిలో మనం చూస్తాం, ఇక లేరు పోయాడు పలానా వెంకన్న పోయాడు పలానా సుబ్బయ్య పోయాడు అని పొడుపెట్టి అందరికి ఫోన్లు చేసి అందరూ వస్తే ఆయన గురించి గొప్ప చెప్పుకుంటూ ఉంటారు చూడండి, అదండి ఇది చేశారండి, ఉన్నప్పుడు గుర్తించరు ఎదురుకు వెళ్ళి ఎంత మహానుభావుడు అండి అన్నారు, ఎందుకంటే అనుబుద్ధి కాదు చాలా మందికి, కానీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్పుకుంటూ ఉంటారు ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తూ ఉండడం, కానీ ఆ పడుకోబెట్టిన వ్యక్తి చూడగలుగుతున్నాడా, మళ్ళా భయం కూడా, కను తెరిచి కనుక ప్రాణం పోతే డాక్టర్ల ముందు చేసే పని ఏంటంటే కళ్ళు మూస్తారు, ఎక్కడ మనం భయపడతామో అని, ఆ తర్వాత ఏం చేస్తారు నోరెక్కడ తెరుచుకుంటుందో అని దీనికి ఒక గోడ కట్టేస్తారు నోరు తెరుచుకోగలను, మళ్ళా ఇంకా కట్టేస్తారు, ఏం కట్టేస్తారు పాదాలు రెండు ఇలా వెళ్ళిపోతాయేమోనని ఆ రెండు పాదాలు ఏడు కట్టేస్తారు, తర్వాత చేతులు కూడా ఎందుకంటే బిగిసిపోతుంది ఇక ప్రాణం పోయిన తర్వాత దానిలో ఏది ఇవేమీ లేదు, ఏది లేదు చైతన్యం లేదు, ప్రాణరూపంలో ఉన్నటువంటి చైతన్యము లేదు ఆ జీవితానికి ఆ దేహానికి లేదు, లేకపోయే శక్తి ఇవన్నీ ప్రయత్నాలు చేసి కొంతసేపటికి వాడు కూర్చోబెట్టమంటే కూర్చుంటాడా, నీ మాట వినడము తెలియదు నీకు తిరిగి అట్టించి మాట్లాడటం కూడా తెలియదు, అందుకని పోనీ పడుకోబెట్టిన వాడిని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తే కూర్చుంటాడా, బిగిసిపోయి ఉంటుంది అందులో, అందుకని ఇవన్నీ కూడా ఇందులో పరమాత్మ అందరిలో కూడా ఒకే ఒక ఆత్మ, ఇది ఈ ఇన్ని రూపాల్లో ఘటవద్ వివిధాకారం విద్యమాన పునఃపున తద్భేదే జన జానాది సజానాది చరిత్ర, ఘటం అనేటువంటి వాదులో ఒక అన్ని కుండలు పెడితే ఆ కుండల్లో ఈ కుండ ఆకాశం వేరు, ఆ కుండ ఆకాశం వేరు, ఆ కుండ ఆకాశం వేరు, ఇది ఎర్ర కుండ, అది నల్ల కుండ, అది ఇంకొక కుండ అని కుండలు భిన్నంగా ఉంటాయే గాని కుండల్లో ఉన్న ఆకాశానికి మార్పు ఉందా? ఆ కుండల్లో ఉన్నటువంటి ఆకాశానికి మార్పు లేదు. ఏదైతే మహాకాశం అయి ఉన్నదో అదే ఇక్కడ ఘటాకాశంగా ఉంది. కానీ మనం పిలవడంలో ఏం చేస్తాము? ఆ ఎర్ర కుండను పట్టుకురా, ఆ నల్ల కుండను పట్టుకురా అనే చెప్తాం మనం. అందుకని ఇందులో ఏముంది, మనం అలా వస్తే ఆకాశాన్ని ఉండనివ్వట్లే, పూర్వపు వాసనలతో పాటుగా మనం ఏం చేస్తున్నాం అంటే ఆ కుండ నింపుకుంటున్నాం. మనం మన వాసనలు ఉన్నాయిగా కర్మల ద్వారా వచ్చినటువంటిది, ఆ కుండ వాటితో నిండుతుంది. నిండేసరికి ఏమవుతుందంటే అది గొప్పదైన మానవ జన్మకు వచ్చి మనం ఈ భగవన్నామ స్మరణ చేత మహాత్ముల యొక్క సన్నిధిలో ఉండి మన జీవితాన్ని ధరింపజేసుకున్నామనుకోండి, ఖాళీ అయిపోతుంది అనంతరం. అదే ఆ కుండ ఇక కుండ విచ్ఛిన్నమైతే ఇంకా కుండని అతకటానికి పనికిరాదు. కానీ ఎవరైతే ఈ కర్మని రహితం చేసుకోకుండా ఉంటారో, ఇప్పుడు నేను అన్నాను కదా వాసనలన్నీ పెట్టి ఆ కుండలో మనం దాచుకున్నాం. పూర్వం వాళ్ళు సామాన్లు ఎక్కడ దాచుకునే వాళ్ళు? ఇప్పుడంటే ఎనభై వీరు వాళ్ళు వచ్చే కుండల్లోనే దాచుకునేవాళ్ళు, కుండల్లోనే దాచుకునే వాళ్ళు ఏదైనా ఉంటే. అలాగా మనం అందులో ఏదైనా దాచిపెట్టింది ఉంటే ఈ కుండ బాధలు అయితే నువ్వేం చేస్తావు, మళ్ళీ వెంటనే ఇంకో కుండలోకి అది ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే ఎవరైతే కర్మ చేస్తూ చేస్తూ ఇంకా పెంచుకోవడం, ఇంకా అది చాలా తరించడానికి ఈ జీవితంలో మనం దాన్ని తరింపజేసుకోలేం, ఉంటే ఏమవుతుంది, మళ్ళా ఇంకో జన్మకి మళ్ళా ట్రాన్స్ఫర్ అవుతాం. ఆ జన్మ మళ్ళా ఇంత గొప్ప జన్మే వస్తుందన్న గ్యారంటీ లేదండో, మనం అక్కడ గ్రహించాలి. మళ్ళా ఇంత గొప్ప మానవ జన్మ కలుగుతుంది అంటే అది జరిగే పని కాదు, అది భగవంతుడి దయ. కర్మశేషం ఎక్కడైనా యోగభ్రష్టులైతేనే అలా వారు ఏది మళ్ళా జీవితానికి రావడం జరుగుతుంది, కర్మ ప్రశ్నలు యోగ ప్రశ్నలు అయినటువంటి అంతేగాని అందరికీ అది దక్కదు. అందుకని కర్మ మిగిలిపోతే ఇంకొక కుండ ఎలా అవసరమైందో, కర్మ లేని వాళ్ళకి ఇంక కుండతో అంటే ఇంకొక జీవితం ఇంకొక జన్మతో పని లేదు. అయితే ఏమైంది, ఇక్కడ ఈ వాసనలతో ఉండి కుండలు అన్ని ఒక్కలాగా ఉన్నప్పటికీ కూడా కుండల్లో నీళ్లు పెట్టామండి మనం. నీళ్లు పడితే ఆ కుండలో రాత్రిపూట పయనించి చంద్రుడు ఆ కుండల్లో ప్రకాశిస్తున్నాడు. ప్రకాశించేటప్పుడు మనం కుండల్లో చూస్తే ఎన్ని చంద్రులు కనిపిస్తారు? చంద్రులు ఎన్ని కనిపిస్తారు? నువ్వు ఎన్ని కుండలు పెట్టావో, ఎన్నిలో నీళ్లు పోసావో అన్ని చంద్రులు కనిపిస్తారు. కానీ ఇన్ని చంద్రులు కనిపించడానికి ఒకటే చంద్రుడు కారణమా, లేకపోతే ఎంతమంది ఉన్నారా? ఒకే చంద్రుడు కారణం. ఒకే చంద్రుడు కారణం ఇన్నిగా కనిపించడానికి ఎలాగైతే జరుగుతుందో, అలాగే మనందరూ కూడా ప్రకాశించే ఒకే ఆత్మ ఇన్ని ఉపాధులుగా మనకి కనిపించడం, ఎన్ని ఉపాధులుగా కనిపిస్తుంది. మళ్ళా వచ్చిన తర్వాత ఉపాధులకి ఎవరి ఇంద్రియాలు వాళ్ళవే, ఎవరి స్వభావాలు వాళ్ళవే, ఇంకా ఉంది ఎవరి వాసనలు వాళ్ళవే. ఒకరికి ఉన్నట్టు ఇంకొకరు ఉన్నారు. తండ్రి ఉన్నట్టే కొడుకుండా ఉన్నారా అంటే చాలా కష్టం. ఎక్కడో ఏదో ఒకటి రెండు పోలికలు వస్తాయేమో, కానీ ఏది స్వభావాలు రావడానికి మళ్ళీ పెట్టుకుట్టుకోవాలి. అందుకని ఇలా ఉండగా మనం ఇప్పుడు మా గురుదేవులు చెప్తున్నారు పచ్చి కుండలండి, పచ్చి కుండలు. పచ్చి కుండలు ఉండగా పశువులు వచ్చి గబగబా తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి. పచ్చి కుండలను అక్కడ పెట్టుకున్నాము, పశువులు వచ్చి వాటిని తొక్కుకెళ్ళిపోయాయి. ఆ కుండలు చేసేవాడు ఏడవడం, ఏది తొక్కి వెళ్ళిపోయి అయ్యయ్యో నీ కొట్టుకోలేదే, దాన్ని ముందరే కొట్టు పెడితే ఇటు వచ్చేవి కాదు, వాటి దారి కూడా ఇటు కాదు, వచ్చి మరీ తొక్కు వెళ్ళిపోయినాయి అని ఏం చేస్తాడు, మళ్ళా మట్టిని మళ్ళా నీళ్లు పోసి తొక్కి మళ్ళా ఆ యానం మీద పెట్టి మళ్ళా కుండను తయారు చేయగలడు. అదే కుండ కాలిన కుండలు అనుకోండి, అదే కుండ కాలిన కుండ, కాలిన కుండల మీదుగా పశువులు పరుగుట్టు పెట్టాయి, అవి కూడా చితికిపోయాయి. ఇప్పుడు లభో దిపోవని తలబట్టు కూర్చుంటాడు ఆయన. ఎందుకని, కాలిన కుండకి పునరావృత్తి లేదు. కుండ కాలితే మళ్ళా తిరిగి కుండ చేయడానికి లేదు, మచ్చి కుండ అయితే మళ్ళా కుండ చేయడానికి పనికి వస్తుంది. అదే ఏది ఎండి అది కాలేసినటువంటి కుండ అయితే ఆ కుండని మళ్ళా కుండ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది దీన్ని బట్టి? ఎస్సి సర్వే సమారంభ కామ సంకల్ప వర్జితాహ జ్ఞానాది దగ్ధ కర్మాణి తమాహు పండితం బుధా. ఎవరి సర్వ కార్యక్రమాలు ఎస్సి సర్వే సమ ఆరంభ ఆరంభించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎవరి యొక్క కార్యక్రమాలైతే కామ సంకల్ప వర్జితాహ. అవి ఎవరికి అనిపిస్తున్నాయండి? ఎవరికన్నా ఎవరి మనసులో పుట్టేటువంటి సంకల్పాలు ఉన్నాయి చూశారు? ఒకరిది ఒకరికి అర్థమవుతుందా? పోనీ భర్తకి మనసులో వస్తే భార్యకి తెలుస్తుందా? భార్యకి పక్కనే ఉంటుంది, భార్యకు వచ్చినట్టు భర్తకి తెలుస్తుందా? ఈ మనసులో వచ్చే సంకల్పాలని ఆ భగవంతుడికే తెలియాలి, మనకే తెలియాలి. కానీ ఏది నా మన అనుకునే ఎవరికి కూడా అది గుర్తించేది కాదు. ఎవరి వాసనలు వాళ్ళవే, ఎవరి స్వభావాలు వాళ్ళవే. అందుకని ఎస్సే సవే సమారంభాహ కామ సంకల్ప వర్జితాహ. ఏం చేయాలన్నాడు స్వామి? ఎవరు జగద్గురుదేవులేనట్టి మన గీతాచార్యుడు ఏం చెప్పాడు అక్కడ? ఎవరి ఆరంభం చేసే కార్యక్రమాలైతే కామ సంకల్పాలని విడిచిపెట్టి ఆ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయో కామ సంకల్ప వర్జిత వారికి ఏమవుతుంది? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దహింపబడిపోతున్నాయి అవన్నీ కూడా. ఎందుకని? కామ సంకల్ప వర్జిత. కామ సంకల్పాలు అనేటువంటివి ఆ దేవుడి దగ్గర వారి దగ్గర లేవు గనక కామ సంకల్పాలు ఎప్పుడైతే రహితమైపోతున్నాయో వారిలోనే ఏమవుతుంది? గురువులు చెప్పినట్టుగా ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ఆ ధ్యాన నిష్ఠ ద్వారా చేయగా చేయగా ధ్యానం ద్వారా ఏమొస్తుంది? జ్ఞానం లభిస్తుంది. జ్ఞాన అగ్ని ద్వారా జ్ఞాన అగ్ని దగ్ధ కర్మ. మనకి ఇక మిగిలినటువంటి కర్మలన్నీ కూడా జ్ఞాన అగ్ని చేత అవన్నీ దగ్ధమైపోతాయి. వారయ్యా పండితులు అంటే ఎవరు పండితులు అంటే వారు పండితులు, వారినే పండితులుగా పిలవబడుతోంది. అందుకని ఇప్పుడు మనకి ఏది అవసరము? జ్ఞానాగ్ని కావాలి. ఈ కర్మల్ని రహితం చేయడం కోసం మనకి జ్ఞానాగ్ని కావాలి. జ్ఞానాగ్ని కావాలంటే అదేమైనా కనిపించే అగ్ని లాంటిదా? లేకపోతే సూర్యుని యొక్క కాంతి బాగా వేసవ కాలంలో మండుతుంది కదా, అదేమన్నా దీనికి సంబంధం ఉందా? ఈ బయట కనిపించేటువంటి అగ్ని లేవి కూడా దీనికి సంబంధం లేదు. అందుకని ఏది సంబంధం ఉన్నది? నీలో ఉన్నటువంటి జిజ్ఞాస. నీలో ఎక్కడైతే విచారణ బాగా లోతుగా తీసుకువెళ్ళి నువ్వు పద్యం చేయాలి. ఏది రోగం వచ్చినటువంటి వాడికి రోగం తగ్గాలంటే ఏం చేయాలి? పద్యం చేయాలి. మందు కూడా వేసుకోవాలి కదా, మందు కూడా వేసుకోవాలి. ఆ మందు ఏంటి? గురువులు మనకి ప్రసాదించినటువంటి ఏది? ధ్యానం అనేటువంటి మంత్ర ఉపాసన. మంత్ర ఉపాసన ఉపాసన చేయాలి బాగా. ఒక పక్కన మనం ఉపాసన చేసుకుంటూ మరొక పక్కన ఏం చేయాలి? ఇంద్రియాలని ఏది మనము ఇంద్రియాలని మనకి విషయాదుల మీదకి వెళ్లకుండా మనం పద్యం చేయాలి. పద్యం చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఏమండి నాకు బాగా విరోచనాలు అవుతున్నాయి, లేకపోతే జ్వరం వచ్చేసిందండి అని మనం హాస్పిటల్కి వెళ్తున్నాం. వెళితే డాక్టర్ ఏం చేస్తున్నారంటే, ఇవన్నీ మాత్రలు వేసుకోండి, నువ్వు ఈ మాత్రలు వేసుకుంటే రోజుకి 3 మాత్రలు వేసుకో, వేసుకుంటే నీకు శుభ్రంగా తగ్గిపోతున్నా బాయ్ అని చెప్పి 3 మాత్రలు ఇచ్చారు. ఇస్తే మనం తెలివిగల వాళ్ళం కదా, మనకి బాగా ఆవకాయ అన్నం అంటే ఇష్టం, సాంబార్ అన్నం అంటే ఇష్టం, బాగా ఇంటికి వదిలేడు మనం. మనకి ఇంటి వదిలేరు కదా డాక్టర్ గారు, ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి కదా. అందుకని డాక్టర్ గారు 3 మాత్రలు వేసుకుంటే నీకు తగ్గిపోతుందన్నారు గనక ఏముందిలే, డాక్టర్ గారి 3 వేసుకోమండి, మనం 6 వేసుకున్నాం. వేసుకుని మనం చక్కగా వేడన్నంలో సాంబార్ వేసుకుని తిరిగి తిని బాగా ఆవకాయ అన్నం తినేద్దాం, బాగా గార్లు కూడా వచ్చాయి బాగా తినేద్దాం అని గనక మనం ఏం అక్కర్లా, జహవేంద్రియానికి ఓపెన్ చేసేసాం. దానికి తట్టుబట్టలే. అప్పుడు ఏమవుతుంది, అప్పటిదాకా కింద నుంచే వెళ్ళాయి, ఇప్పుడు పైనుంచి వస్తాయి. ఏమవుతాయి ఇప్పుడు, మన అందరికీ జీవితాల్లో ఉన్నవే, అప్పటిదాకా కింద నుంచి మోషన్స్ రూపంలో వెళ్ళాయి, ఇప్పుడు మనం డబల్ వేసుకుని అవబత్యం చేస్తున్నాం కాబట్టి పైనుంచి కూడా వెళ్తాం మొదలు పెట్టింది. వెంటనే ఇంటి వాళ్ళు బాబోయ్ బాబోయ్, పూర్వం వాళ్ళైతే మన పెద్దవాళ్ళు బాబోయ్, ఇలా పైనుంచి కింద నుంచి వెళ్ళిపోతున్నా, ఏ కలరా వచ్చిందో ఏదో అని అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్తే డాక్టర్ గారికి అర్థమైపోతుంది, మనం చెప్పక్కల వీడు చెప్పడు, నేను ఆరు మాత్రలు వేసుకున్నానండి, ఇంటికి వెళ్ళి శుభ్రంగా తినేసానండి అని చెప్పం కదా. ఇటువంటి తప్పులు గురువు గారి దగ్గర చెప్పం, మన తప్పులు మనకి తెలుసండి, మనకి తెలియంది ఏమీ లేదు, అన్నీ తెలిసే ఉంటాయి, కాకపోతే బురదలోనే పడిపోతుంటాం. వెంటనే అందుకని ఏం చేశారు ఇప్పుడు ఇక్కడ ఆ డాక్టర్ గారు ఏం చేశారు, అబ్బాయి లాభం లేదు నువ్వు అడ్మిట్ అయిపో అన్నారు. అడ్మిట్ అయిపోమన్నారు కదా, అంటే హాస్పిటల్లో నీకు రూమ్ ఇచ్చాము, బెడ్ ఇచ్చాము, నువ్వు ఇక అడ్మిట్ అయిపో. అడ్మిట్ అయిపోయిన తర్వాత ఏ పొట్లము హాస్పిటల్లోకి తీసుకురాకూడదు, ఏ డబ్బా కూడా హాస్పిటల్లోకి పట్టుకురాకూడదు. పట్టుకురాకూడదు అనేసరికి ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ మాడ్చం, కడుపు మాడిస్తే సగం రోగం పోతుందండి. కడుపు మాడిస్తే దానికి ఎంతో కల్లా, ఎందుకంటే మా గురుదేవుడు కూడా చెప్తుండేవారు, మంచినీళ్ళు పట్టుకుని ఇది నారాయణ తీర్థం, ఇది మీరు నారాయణ్ణి స్మరించుకుని ఆ తీర్థాన్ని తీసుకోండి అని చెప్తుండేవారు. ఎందుకంటే మనం ఏది చూసినా ఏది తీసుకున్నా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ప్రభు ఇప్పటికి ఇది ప్రసాదించావు, ఇది నీ ప్రసాదము అని మనము మన డోసు మించకుండా మనకి ఎంత కావాలో అంత తీసుకుని ఉంటే రోగం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు రోగం రావడానికే వీల్లేదు. అందుకని ఇప్పుడు మన కర్మలు ఎలా దహింపబడతాయి, ఇక్కడ భగవన్నామ స్మరణం చేత. అందుకని ఏమన్నారు, ఎక్కడైతే గాఢమైనటువంటి విశ్వాసం ఉంటుందో అదే భక్తి. భక్తి యొక్క ఏది, భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానము. కొంతమంది చాలా మంది విన్నానండి, కొంచెం మంది అటు పక్కన అటు పక్కన మేమంతా జ్ఞానంలోనే ఉంటామండి కొంతమంది అంటూ ఉంటారు. అంటే వాళ్ళందరూ కూర్చుని యోగ వాసిష్టం చదువుకోవటము, లేకపోతే భగవద్గీత చదువుకోవటము, ఇవి కొంచెం ఏదో విచారణ చేసుకుంటూ ఉండుగా. దానికి అర్థం ఏంటంటే మేమంతా జ్ఞానంలోనే ఉన్నామండి, మా మేమంతా జ్ఞానం, మాకు ఇక ఏంటి ఆ భజనలు ఇవన్నీ అక్కర్లేదు, చెక్క భజనలు అవన్నీ అక్కర్లేదు మా, అందుకని మేమంతా జ్ఞానంలోనే ఉన్నామండి, మేము ఆ పూజలు ఆ పువ్వులు అనేసి మేము టైం వేస్ట్ చేయమండి, మేమంతా జ్ఞానంలోనే ఉన్నామండి అని చాలామంది మాట్లాడుతుంటారు. కానీ మహాత్ములు చెప్పారు, శరీరం కలిగినందుకు వీటి ద్వారా కర్మని పుణ్యకర్మ చేయాలి, చెయ్యాలి కదా. దీనికి తినడానికి తప్పుతుందా, ఎంత జ్ఞానంలో ఉన్నా తినడానికి తినాలి, తిన్నందుకు ఏది వస్తే అది వెళ్ళాలి. ఇవన్నీ కూడా మన దినచర్యలో మన ఈ దేహానికి పట్టే ఉన్నాయి కావున అలా కాబట్టి అలాంటప్పుడు ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు మనం కర్మను ఆచరిస్తూ మనం మాత్రం ఉపాసన గనక చేయకపోతే భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానము, జ్ఞానం యొక్క పరాకాష్ఠయే ముముక్షత్వం. ఎందుకంటే భక్తి లేని జ్ఞానము జ్ఞానము కాదు, జ్ఞానము లేని భక్తి భక్తి కాదు. భక్తుడైన వారి దగ్గర కూడా అహర్నిశలు చక్కగా పాడుకుంటూ సంకీర్తనలు చేస్తున్నా అక్కడ ఉంటుంది కూర్చోపెట్టడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, ఇది జ్ఞానం యొక్క లక్షణాలు. జ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి, అందరూ భగవంతుని బిడ్డలమే, ఎక్కడెక్కడ వాళ్ళమో కలిసాం, మనందరం కలిసి ఇప్పుడు ఇక్కడ కలిసి ఉన్నాం, మనందరం ఒకటే ఇప్పుడు. ఏది ఎక్కడ కలిసాం మనందరము, గురుదేవుల యొక్క దివ్య చరణారవింద విందముల దగ్గర కలిసాం మనందరం. గురుదేవులు మనకు ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు, ఇక్కడ చేసుకోండి మీరు మీ ఇష్టం, మీ ఎంత బాగా చేసుకుంటారో మీ ఇష్టం చేసుకోండి అని మనకు ఒక కార్యక్రమం ఇచ్చినారు. ఇస్తే ఎవరికన్నా తేడా ఉందా, ఇక్కడ మనం జగత్తు గురించి మాట్లాడుకోమే, ఇక్కడ జగత్తుని మనం ఉపమానంగా చెప్పుకుంటాం తప్ప దాన్ని దాటి రావాలనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. అందుకని ఇక్కడ జ్ఞానేంద్రియాలైనటువంటివి ఐదు చూసి విషయాన్ని గమనిస్తే కర్మేంద్రియాలు కర్మ చేయటం మొదలు పెడుతుంది. అందుకని ఈ కాకపోతే ఇక్కడ ఏమైందంటే, వా ఈ జిహ్వేంద్రియముంది చూశారు, జిహ్వేంద్రియమేమో జ్ఞానేంద్రియాల్లో ఒకటి, కర్మేంద్రియాల్లో అదే స్థానంలో ఇంకోటి ఉంది, వాక్కు అన్నాం మనం, వాక్కు అన్నాం. అందుకని మితంగా గనక ఆహారం తీసుకుంటే మితంగా మాట్లాడటం కూడా వస్తుంది, మితంగా ఆహారం తీసుకుంటే మితంగా మాట్లాడడం కూడా వస్తుంది. ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడితే మనకు అక్కడ మన మర్యాదను దక్కించుకుని బయటకు వచ్చేస్తాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్కు తర్వాత జిహ్వ రెండు ఒకటే. కానీ కర్మేంద్రియాలు వాక్కు ఎక్కువ వాగకరా, కర్మ వస్తుంది అంటారు చూడండి చిన్నప్పటి నుంచి, అందుకని ఎక్కువగా మాట్లాడకూడదు అలాగా. కానీ మరి కులశేఖర మహారాజు వారు ఒక పద్యంలో చెప్తారండి, జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతో భజ శ్రీధరం పాణి ద్వంద్వ సమక్షయ అక్షుత కథాద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరే గచ్చాంగ్రి యుగ్మాలయం జిఘ్ర ఘ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధన్నమాదోక్షజం. కులశేఖర మహారాజు వారు గొప్ప మహారాజు అండి. దక్షిణాపదంలో అంటే సౌత్ లో దక్షిణాపదంలో కులశేఖర మహారాజు వారు గొప్ప రాజు. ఆయన ఆయన దేనికి లోటు లేదు, భోగభాగ్యాలకి సిరి సంపదలకి సేవ చేసేటువంటి దాస దాసీ జనాలకి కానీ రాణులకు కానీ ఎక్కడా లోటు లేదు. కానీ ఆయనకి అందరికన్నా గొప్పదైన ఒక సుకృతం కలిగింది ఏమిటంటే శ్రీరంగనాథ స్వామి యందు భక్తి వచ్చింది. శ్రీరంగనాథ స్వామి యందు భక్తి ఏర్పడేసరికి మామూలుగా శ్రీరంగ పట్టణం ఆ పక్కనే ఉన్నది, వారు మొదట్లో అయితే రోజు ఆ శ్రీరంగ పట్టణం వెళ్ళడం, శ్రీరంగ స్వామిని దర్శనం చేసుకోవడం రావడం జరుగుతూ ఉండే. కానీ ఆ రాజుగారికి నచ్చల, ఏది దూరమైంది, కోటకి దూరమైంది. అందుకని మహారాజు గారు ఏం చేశారంటే కోటలోనే శ్రీరంగనాథ స్వామిని కోటలోనే ఒక చిన్న గుడి కట్టుకుని ఆ గుళ్ళోనే శ్రీరంగనాథ స్వామిని పెట్టుకుని సేవలు చేస్తున్నారని, భార్యాభర్తలు సేవలు చేస్తూ ఒకవేళ రాజుగారు రాజకార్యాల మీద ఎక్కడికైనా వెళ్ళినా కూడా భార్య సేవలు చేస్తూ వస్తున్నారు. ఇది ప్రాతకాలంలో అది మేలుకొలుపు దగ్గర నుంచి రాత్రి పవళింపు సేవ వరకు కూడా సేవలు జరుగుతున్నాయండి. సేవలు జరుగుతూ ఉండగా ఆయన ఏం చేస్తున్నారంటే ఉంటే చాలా బాగా, మన ఇంట్లో దేవుడు ఉన్నాడు అనుకోండి సేవ చేయాలి కదా. ఈ మధ్య ఇంకోటి చూశాను కొంతమంది, బాబు మీరు ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నారా, పూజ చేసుకుంటున్నారు, మా ఆవిడ చేస్తుందండి. ఒక ఆయన చెప్తున్నాడు మా ఆవిడ చేస్తుందండి ఇంట్లో అన్నాడు. అంటే అమ్మగారు చేస్తారండి, అంటే మీకు అవసరం లేదా, అది ఇద్దరం ఒకటే కదండి, అందుకని ఆవిడ చేస్తే నేను ఎప్పుడన్నా వెళ్ళి రోజు కాదు వెళ్ళి కాస్త నమస్కారం చేసుకొస్తాను. మనం ఊరుకోం కదా, ఏమండి ఇంట్లో కంచాలు రెండు పెట్టుకుంటున్నారా ఒకటే పెట్టుకుంటున్నారా కంచం అని, ఏమండి ఇంట్లో రెండు కంచాలు పెట్టుకుంటున్నారా లేకుంటే ఒకటే కంచమా, మరి ఆవిడ చేస్తే మీరు చేసినట్టే కదా, కంచాల దగ్గర రెండు కంచాలు ఉండాలి, ఎవరి భోజనం వాళ్ళదే, ఎవరి కడుపు నిండడం వాళ్ళదే, ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరికి ఏది కావాలంటే చేస్తారు. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి అసలు ఈ ప్రసాదం మనకి పెట్టింది ఎవరు, తినే శక్తిని ఇచ్చింది ఎవరు, అటువంటి భగవంతుని మర్చిపోయి మనం ఇలా సర్దుకుంటూ సర్దుకుంటూ వెళ్ళిపోతే ఏమండి రెండు కలుస్తాయి ఎప్పుడైనా, ఏమండి ఒక్క విచారణ దగ్గరే ప్రపంచమంతా కలిసి వచ్చినా నీ మనస్సు గట్టిగా ఉంటే ఏకమైనటువంటి ప్రపంచ పరమాత్మని మనం పొందగలం ఎంత ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ కూడా. అందుకనే ఆ ప్రభు ఇద్దరూ అంత సేవ చేసుకునే వాళ్ళట. సేవ చేసుకుంటూ ఒకరోజు పవళింపు సేవ పూర్తి చేసి స్వామివారికి విశ్రమించారని వారు బయటకు వచ్చేస్తూ తలుపులేశారు. తలుపులకి గంటలు ఉన్నాయి, రాజుగారు కదా మనకున్నదంతా అక్కడ చూపించేద్దాం అనుకుంటాం, కానీ ఎంత బంధన కలుగుతుందో మనకి తెలియట్లేదు. ఒక పిల్లవాడికి బర్త్డే వచ్చిందండి, బర్త్డే వస్తే ఆ పిల్లాడికి బజార్ నుంచి డ్రెస్ కొనుక్కొచ్చారు, కొనుక్కొచ్చి ఆ పిల్లవాడిని అందులో బిగించారు. అంటే బాగా టైట్ వస్తు బాగా గొప్ప ఖరీదైన బట్టలు అంటే అలాగే ఉంటాయి కదా, అంటే ఆ బట్టలు ఎన్ని గాలి తగలనటువంటి బట్టలు, అట్లాంటిది బట్టలు వేశారు ఆ పిల్లాడికి. బూట్లు కూడా వేశారు దాంతో పాటు మ్యాచింగ్. వేస్తే వేసిన తర్వాత ఒక పావుగంట దగ్గర నుంచి వాడు ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఊరంతా తిప్పుతున్నారు, దిష్టి తగిలిందేమో, దిష్టి కూడా తీసేస్తున్నారు, ఏమన్నా చేస్తున్నారు. పిల్లవాడు మాత్రం ఏడవ మళ్ళా, ఎందుకని మళ్ళా వాడు ఉక్కిపోతున్నాడు బట్టల్లో. వాడు నువ్వు చేసిన పని నువ్వు వేలు వేలు ఖర్చు పెట్టావు, కానీ వాడిని ఏడిపించావు ఇప్పుడు ఇక్కడ. అంటే ఒకళ్ళు ఎవరో అనుభవజ్ఞులైనటువంటి వారు పెద్దవారు అన్నారు, దేనికి ఆడు పిల్లవాడిని ఏడుపు ఆపటలేదమ్మా, కొంచెం ఆ బట్టలు తీసేసి ఫ్యాన్ కింద కూర్చోబెట్టు, కూర్చోబెడితే కొంచెం ఏమైనా ఆపుతాడేమో. అంటే ఆ ఎవరో పెద్దవాడు చెప్పినట్టుగా విప్పితే కానీ ఆ పిల్లవాడు ఏడవా ఏడు బాబల. మనమేమో బయట ఉన్నటువంటి ఇవన్నీ చూసి ఇవేదో గొప్ప అనుకుంటాం, కానీ అక్కడ తీయగానే పిల్లవాడు ఏడు బాబేశాడు. అలాగే ఇక్కడ కూడా మనకున్నదంతా దేవుడికి ఏదో చేసేద్దాం అనుకుంటాం, అది మళ్ళీ పండగే రావాలి. దేవుడు చేయటానికి కూడా పండగే రావాలి. వచ్చేసరికి అక్కడ వాళ్ళు ఎప్పుడైతే తలుపులు వేశారో వాటికి బంగారపు గంటలు పెట్టారేమో, గంటలు గల్లు మన్నాయి అనేసరికి స్వామివారికి మెలకు వచ్చింది లోపల శ్రీరంగనాథ స్వామి వారికి. అంటే ప్రత్యక్ష పరమేశ్వరుడు అండి అక్కడ. అది ఒక విగ్రహంగా చేయటంలా, వాళ్ళు విగ్రహంగా చూడలా మూర్తి. అక్కడ సజీవ మూర్తిగా ఆరాధన జరుగుతుంది. అక్కడ ఆ స్వామి అన్నారట, దేవి ఏమిటి ఏమిటి చప్పుడు అన్నారట. అంటే అమ్మగారు చెప్తోంది, మన పిల్లవాడి సంపద స్వామి, మన పిల్లవాడి యొక్క నిధి స్వామి అని అమ్మగారు చెప్తోంది. ఈ మాట రాజుగారి చెవిలో పడి, ఈ మాట రాజుగారికి వినిపించేది. భక్తి ఉండాలి కానీ భగవంతుని బాగా అర్థం చేసుకోవచ్చండి. భక్తి లేకుండా ఏదో తుతు మంత్రం చేస్తే భగవంతుని మాట మనకెక్కడ అర్థమవుతుంది, గురువుల మాట మనకెక్కడ అర్థమవుతుంది. ఆ రాజుగారు వెంటనే విన్నారు. విని, దేవి భగవంతుని కష్టపెట్టే సిరి ఎందుకు మనకి, మనకి ఇవన్నీ ఎందుకు చెప్పు మనకి, ఇంకా ఇంతవరకు ఎలాగో రాజ్యమేలాను కానీ ఇంకా నేను ఈ రాజ్యాన్ని మంత్రి సామంతాదులకు అప్పచెప్పేసి నేను ఇక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని రాజుగారు బయలుదేరారు. బయలుదేరితే ఆమె భార్య అన్నదట, రాణి స్వామి స్వామి నేను కూడా మీతో పాటేనండి, నేను మాత్రం ఇక్కడుండి ఏం చేస్తాను, నేను కూడా మీతో పాటే వచ్చి మీతో పాటే నేను కూడా తపస్సు ఆచరిస్తాను అన్నాడు. అంటే రాజుగారు చాలా నచ్చ చెప్పారట, దేవి అక్కడ ఏమైనా ఏది అక్కడ భవంతులు ఉన్నాయనుకుంటున్నావా, అక్కడ ఏమైనా రాణివాసం ఉన్నదనుకుంటున్నావా, ఎవరు నీకు సేవ చేయడానికి ఎవరు కూడా సేవకులు ఎవరు ఉండరు అక్కడ, మొత్తం అన్నిటినీ కాదనుకునే నేను బయలుదేరుతున్నాను, అందుకని నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండి చూసుకో. అంటే ఆమె ఎవరు పతివ్రత శిరోమణి కాబట్టి ఏమైనా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖమల్లా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను మీతో ఉండాల్సిందే, కానీ ఇక్కడ మాత్రం ఉండడానికి వీల్లేదని ఆమె కూడా తయారైపోయింది. ఇద్దరు అడవులు గుండా వెళ్తున్నారు వెళ్తున్నారు. ఎక్కడైనా వారికి ఆకలేసినప్పుడు ఆ చెట్టు పక్కన ఆ చెట్టు వెంట ఏదైనా ఉంటే ఆహారం తీసుకుంటున్నారు, లేకపోతే దానికోసం ప్రయత్నం చేయటంలా సెలయేరు ఎక్కడ కనిపిస్తే కాస్త నీరు తాగుతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు అడవిలో పడి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండగా మధ్యలో ఒక దొంగల ఎవరు దొంగలైనటువంటి వాళ్ళు వాళ్ళు శపథాలు చేసుకుంటూ అల్లరి చేసుకుంటూ వస్తున్నారు. రాజుగారు భయం లేదు, రాజుగారు ముందుకలా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అమ్మగారు పిలిచిందంట, స్వామి స్వామి ప్రభు ప్రభు ఉండండి స్వామి, నాకు భయం వేస్తుంది, వాళ్ళు ఎవరో వస్తున్నారు నాకు భయం వేస్తుంది అందంట. దేవి ఎవరు భార్య గారు, అంటే మనకెందుకే మన దగ్గర ఏముంది కనుక, వాళ్ళకి కావాల్సింది మన దగ్గర ఏం లేదే, వాళ్ళకి కావాల్సినవి ఏమైనా మన దగ్గర ఉంటే మనం భయపడాలి, మన దగ్గర ఏం లేవు కదా, లేనప్పుడు భయపడడం ఎందుకు అన్నట్టు రాజుగారు. అంటే ఆమె ఎంతట, మహారాజా మహారాజా మీరు మహారాజులు అన్నిటినీ వదిలిపెట్టి వస్తున్నారు కదా, ఎక్కడైనా కొంచెం పాలు అవి తీసుకుంటే ఇవ్వడం కోసమని ఒక బంగారం పాత్ర సంచిలో వేసుకొస్తున్నాను స్వామి నేను అన్నాను. ఓ అదా దానికే ఉంది ఆ గిన్ని మిశ్రి, వాళ్ళకి కావాల్సిన దొరికిపోతుంది మనకు అట్టు వస్తుంది, అది అది మన దగ్గర ఉంటే కదా మనకి వందన కలిగించేది, ఇసరే గిన్ని ఇసరే అన్నారు. అది తేగన్న వాళ్ళు మనకు కూడా చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, గొప్ప గొప్ప చెప్పుకుంటాం, ఒక్కడ కూడా మన నుంచి వదిలిపెట్టడానికి ఏది కట్టి పోత కూడా పోనివ్వం, అన్ని దాచుకోవాల్సింది. అంటే మనకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఎంత ఉందో. మనం ఎప్పుడైతే త్యాగంతో కూడి ఉంటామో మనకు అవసరమా, అది ఏది కావాలంటే అది, ఎవరు కావాలంటే అక్కడ, ఏది ఎక్కడ ఉపయోగమో అలాంటి దాన్ని మనం ఇవ్వడంలో మనది మనకి తృప్తి ఉంది, మనకి ఆనందం. వెంటనే గిన్నె పడేసింది ఆవిడ ఆ రాణిగారు, ఆ పడేయగానే ఇక వాళ్ళు వాళ్ళకి వెళ్ళి వదిలేశారు. ఇక దొరికిపోయిందిగా వాళ్ళకి, ఏది దొరికిపోయింది. ఇక వెళ్తూ వెళ్తూ ఉండగా స్వామి ఆయన మహారాజు వారు ఇక ఒక్కొక్క చోట కూర్చొని తపస్సు చేసుకుంటూ, వారేంటంటే ఈ ముకుందమాల అనేటువంటి ఒక 40 పద్యాలతో కూడినటువంటి ముకుందమాల అని రాశారు. మనకి వైష్ణవ సాంప్రదాయానికి చాలా మూలం. మొన్నైతే నేను జర్మనీ వెళితే జర్మనీలో ఒక శ్రీపీఠం అనేటువంటి ఒక ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళే అంటే ఆ పక్క వాళ్ళే, ఆ గురువుగారు కూడా పరమహంస విశ్వానంద అని, వారు అనుకోకుండా ఇండియాలో అంటే వారు నారాయణ సాంప్రదాయం హరి సాంప్రదాయం అంట వారి. వారు అలా పర్యటన చేస్తూ మన ఆశ్రమానికి రావడం జరిగింది. సరే, కాస్త వారు పాడుకున్నారు, మనము పాడుకున్నాం, కాస్త ఇద్దరం కూడా మాట్లాడుకున్నాము హిందీ ఇంగ్లీషులో. అయిపోయిన తర్వాత వారు వెళ్తూ, అమ్మ మీరు అటు వచ్చినప్పుడు తప్పకుండా రండి అని చెప్పి, ఎందుకంటే దేశాలు వెళ్తుంటాం కదా, అందుకని అటు వస్తే రెండమ్మా తప్పకుండా అని పిలవడం జరిగింది. అందుకని వారి ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ అందరూ తెల్లవాళ్ళే ఉన్నారండి. ఇంకో బ్రాంచ్ కూడా చూశాను, అందరికీ వైష్ణవ నామాలు. తెల్లవాళ్ళు కూడా ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి, పెద్ద పెద్ద మగవాళ్ళు ఆఫీసర్లు అందరూ కూడా ఇంటి చుట్టూ అందరూ చక్కగా మన ఏడుకొండవాడి నామం చక్కగా పెట్టుకుని అందరూ కూడా ఎంత ఆనందం అనిపించిందో. ఉన్నంతసేపు సంకీర్తనం చేసుకున్నాం. స్వామి అన్నారు, కొంచెం మీరు కూడా మాట్లాడండి అమ్మా, చెప్పండి కొంచెం మీరు కూడా అంటే చెప్పడం జరిగింది. జరిగితే అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కూడా, సాయంత్రం వెళ్ళ స్వామి మనం ఎలాగైతే శ్రద్ధున్న వాళ్ళకి పూజా విధానం అది, ఎందుకంటే పిల్లలకి జ్ఞానం గురించి ఉపనిషత్తుల గురించి చెప్తే అంత బాగా అర్థం కాదు. బైహార్ట్ చేయగలరేమో కానీ దానిలో ఉన్న అర్థాన్ని వాళ్ళు భావనని అందుకోలేరు. అందుకని వాళ్ళకి రామాయణము భాగవతము ఇటువంటి కథలు అందివ్వాలి పిల్లలకి. అందిస్తూ వాళ్ళకి ఏం చేయాలంటే, పూజ చేస్తే ఎలా వస్తుంది, పూజ చేస్తే భగవంతుడి దగ్గర మనం నేర్పితే భగవంతుడు కూడా ఉన్నాయేమో వదిలిపెట్టాడు, ఆయన చేసే త్యాగము ఆయన వాళ్ళకి ఏమేంటి ప్రసాదించాలో అవి కూడా ప్రసాదిస్తాడు. అందుకని చిన్న చిన్న పిల్లలకి పూజా విధానాలు ఇవన్నీ నేర్పిస్తాం మనం. ఇప్పుడు కూడా మనకి కూడా సమ్మర్ హాలిడేస్లో పూజా విధానం నేర్పిస్తూ, ఇలాగే ప్రార్థన నేర్పిస్తూ, ధ్యానం నేర్పిస్తూ, అలా ఏదైతే ప్రార్థన మంత్రాలు ఉంటాయో అవన్నీ. అక్కడ కూడా చిన్నపిల్లల్ని సాయంత్రం పూట, లేని దేవుళ్ళు లేడు స్వామి అక్కడ, మొత్తం ఆశ్రమంలో మొత్తం అన్ని దేవుళ్ళు ఉన్నాయి అక్కడ. పైన ఇదంతా కూడా భాగవతం అచ్చు వేసేసి రాసుంది అంతా కూడా, నిండుగా మెండుగా భక్తులు కూడా ఉన్నారు బాగా, అందరూ నామాలు పెట్టుకునే ఉన్నారు. అంటే నాకు ఎందుకు ఇన్నిసార్లు చెబుతున్నానంటే, మనం మన భారతదేశంలో ఉండి మన ఈ సింబల్ బొట్ట అనేటువంటిది మనకి ఎప్పటి నుంచో నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతి తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లవాడికి వాడికి బొట్టె ఎందుకో తెలియదు, కానీ చిన్నప్పుడే మన అమ్మ ఎక్కడ చెప్పుకుంటాము అని అదేదో నల్లటి బొట్టు పెట్టేవాడు ముందర. ఆ తర్వాత తిలకంతో దింపేవారు. దింపిన తర్వాత కొంచెం అమ్మవారి కుంకం లభిస్తే అమ్మవారి కుంకం పెట్టడం, ఇది స్వామివారి విభూతి కనిపిస్తే బొట్టు పెట్టడం, చిన్నప్పుడంతా వాటిలో మునిగి తేలి పెద్ద అయిన తర్వాత మరి ఏం బరువు వస్తుందో అర్థం కావటం లేదు. కానీ బొట్టుండదండి మొహానికి, ఆఫీసులు వద్దన్నారా, నీకు జీతం ఇవ్వరా, అలాంటి చోటుకి మనం ఎందుకు వెళ్ళడం. మన భారతదేశంలో ఉండి మన హిందూ మతం అనేటువంటి సాంప్రదాయాన్ని మనం ఎందుకు మానుకోవాలి అక్కడ. నాకు చాలా ముచ్చటేసింది నిజంగా. ఆయన మళ్ళా వస్తానన్నారు కూడా ఈ సంవత్సరం కూడా, ఎందుకంటే వారికి బృందావనంలో ఒక ఆశ్రమం ఉంది, అలాగే పండరీపురంలో ఆశ్రమం కడుతున్నారట వారు. అసలు అందరికీ కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు చేసే భజనలన్నీ మనవే. ఇందాక అమ్మాయి పాడింది చూడండి, అలాంటి నామం కూడా వాళ్ళు పాడారు. అందుకని భగవన్నామం పాడుకుంటూ మన దేవుళ్ళని పూజిస్తూ మన సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ, ఇది అందులో ఈ మన భారతదేశంలో ఉన్న మహాత్ములవన్నీ కూడా అక్కడ ఒక మ్యూజియం పెట్టారు. ఆ మ్యూజియంలో మహాత్ములందరివి పెట్టారు. అలాగే మన ఆశ్రమానికి వచ్చినప్పుడు గురుదేవులు కూడా ఒక ప్రసాదం ఇమ్మని అడిగారు. వాళ్ళే ఫోటో తీసుకెళ్ళినట్టున్నారు. ఆ మ్యూజియంలో గురుదేవుల్ది ఉపయోగించిన హ్యూజుడు అది ప్రసాదం అని అది పెట్టారు. స్వామివారిని పెట్టారు, మళ్ళా పక్కన అమ్మది కూడా పెట్టుకున్నారు అనుకోండి. అలాగా మనం ఎందుకు అంత సాంప్రదాయం, మనకి లేదే ఇక్కడ. మనం అందరిలాగానే భోజనం చేస్తున్నాంగా, ఆకలిస్తుంది కదా, నిద్రపోతున్నాం కదా, విషయాదులు వస్తే అనుభవిస్తున్నారు కదా. మరి ఆ బొట్టు పెట్టుకునేటువంటి విషయంలో ఎందుకు మన వాళ్ళు లోపం చేస్తున్నారో నాకు అర్థం కావాలి. వాళ్ళు చక్కగా బొట్లు పెట్టుకున్నారు, ఎవరు కాదంటారు, ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లో ఆపను కూడా ఆపరు. వారు అలా ప్రచారం చేస్తూ దేశ విదేశాల్లో కూడా చాలా మఠాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏం కావాలి మనకి, మన సాంప్రదాయం కావాలి. ఇక్కడ అలాగే ఆ మహారాజు వారు ఈ 40 శ్లోకాలలో ముకుందమాల వ్రాస్తే ఈ ముకుందమాలని అక్కడ చిన్నపిల్లలు పూజ నేర్పిస్తున్నారండి సాయంత్రం పూట. తర్వాత హారతిలో ఇచ్చారు, పెద్దవాళ్ళందరూ వెళ్ళి హారతి ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్కరు పెద్దవాళ్ళు నిలబడి ఇచ్చారు హారతి. తర్వాత ఈ ముకుందమాల మొత్తం వాళ్ళు పారాయణ చేశారు. అంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎందుకంటే మా గురుదేవులు ఈ ముకుందమాల, శివానందల హరి ఇవన్నీ కూడా మా చేత బట్టి పట్టించి ముందర బహుమానం గురువుల దగ్గర నుంచే వచ్చేస్తుందండి, వారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి. తర్వాత ఇక్కడ పొన్నూరులో భావనారాయణ టెంపుల్లో పోటీలు పెడితే మమ్మల్ని పంపించారు పోటీ. అది తెచ్చుకునేదేగా ఇవన్నీ, అందుకనే వచ్చేటువంటివన్నీ. అందుకని ముకుందమాల అనేటువంటిది చాలా చాలా తేలికైన అర్థాల్లో, సంస్కృతమే కానీ చాలా తేలికైన అర్థాల్లో ఉంటుంది. ఈ 40 మాల, ఈ 40 పద్యాలతో మాల శ్రీరంగనాథ స్వామికి ఇస్తే గురుదేవులు అంటూ ఉండేవారు, ఆయన మెడలో ఉన్నటువంటి మణిమాలల కంటే ఈ ముకుందమాల అంటే భగవంతుడికి ఎంతో ఇష్టమైంది. మనకి అన్ని వైపుల నుంచి కావలసిందంతా ఉంటుంది అక్కడ. అందులో 7వ పద్యం ఇది, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం. ఒకసారి ఆలోచించండి, కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం, నీ పాదములనేటువంటి ఆ పంజరంలో తవ పాద పంకజ పంజర అంతం లోపల త్వదీయ పద కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవమే విశతు మమ మానస రాజహంస. నా మనసునే రాజహంసని అద్యైవ విశతు, ఇప్పుడే నేడే, అద్య అంటే నేడు, అద్యైవ నేడే విశతు, అక్కడే ఉండేట్టు చేయవయ్యా, పంజరంలో బంధించు ఇప్పుడే. ఎందుకని అద్యైవమే విషతు మమ మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే, ప్రాణం పోయేటువంటి సమయంలో, ప్రాణ ప్రయాణ సమయే అపవాత పిత్తై కంఠ అవరోధన విధౌ. ఏది ప్రాణ ప్రయాణ సమయంలో కపవాత పిత్తములు నా కంఠానికి అడ్డుపడినప్పుడు ప్రభు నీ గురించి నేను అనగలనో పిలవగలనో లేనో. ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠ అవరోధన విధౌ తవ స్మరణం కుతః. ఆలోచించండి, ఆ పోయే సమయంలో ఆ మరణ వేదన ఎలా మరుతూ ఉంటారో పోయేటువంటి సమయంలో ఎంత సంస్కారం ఉండాలండి అప్పుడు భగవంతుని తలుచుకోవడానికి. అందుకని ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తాలు నాకు అడ్డుపడి కంఠ అవరోధన విధౌ తవ స్మరణం కుతః, నీ స్మరణం ఎక్కడిది నాకు. అందుకే నీ ప్రభు నాకు ఇప్పుడే నీ పాద పంక నీ పాదములు అనేటువంటి ఆ పంచరల్లో అక్కడ ఒకటి ఉంది విశేషార్థం పెట్టాడండి ఆయన, మనస్సు అని ఊరుకోలా, మమ మానస రాజహంస అన్నాడట. హంస అంటే అది సామాన్యమైనటువంటిదా, హంస అంటే ఎటువంటిది, పాలు నీళ్లు కలిపి పెడితే ఆ హంసకి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఆ ముక్కుకి పాలు నీళ్లు కలిపి పెడితే పాలును స్వీకరిస్తుంది నీటిని వదిలిపెడుతుంది. ఏది హంస అనేటువంటి ఆ పక్షి. ఇక్కడ ఈ హంస ఉన్నదే రాజహంస, అది మనకి ఏమి నేర్పించారు మహాత్ములు, ఈ నిత్య అనిత్యం అనేటువంటి ఓ ఈ మిళితమైనటువంటి ప్రపంచం ఉన్నదే, దీనిలో మనకి సాధన కుదరాలి అంటే సాధన చతుష్టయ సంపత్తి ఉండి తీరాలి మనకి. ఆ సాధన చతుష్టయ సంపదలో మొదటిదే నిత్యానిత్య వస్తు వివేక దృష్టి. ప్రపంచంలో మనం నడుస్తూ ఉండొచ్చు, ఆకలేస్తుంది, అది నిత్యమా అనిత్యమా అక్కడ దాని గురించి కాదు. నిత్యమేది? భగవన్నామ స్మరణ. మనకేది దొరికినా దానిలో ధర్మంగా మనం తీసుకుంటూ, ధర్మమైనది మనం ఏది తీసుకోవచ్చో అదే మనం తీసుకుంటూ, ప్రసాదం తీసుకుంటూ, నిత్యమైనటువంటి భగవంతుని తలుచుకుంటూ మనం ఏం చేయాలి? ప్రసాదం తీసుకోవాలి. ఎక్కడ ఏది చూస్తున్నా మనస్సు పరిగెడుతుంది, దాని స్వభావం. కానీ నిత్య అనిత్య వస్తు వివేక దృష్టి మనం కలిగి ఉంటాం. ఇది నిత్యమా అనిత్యమా, ఎంతవరకు వెళ్తుంది, తెల్లవారుజామున లేవాలి, లేవాలి అంటే లేవలేకపోతూ ఉంటుంది బద్ధకంగా, అలారం కొట్టింది ఆపేశావు, లేవడం బద్ధకంగా ఉంది. పైగా అనుకుంటారు కొంతమంది, నేను కూడా దీక్ష మొదలు పెడదాం అనుకుంటున్నానండి, దీక్ష మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నాను కానండి, ఇవాళ పాడ్యమే కదండి, ఎల్లుండ తదియ మొదలు పెడితే బాగుంటుంది కదా అని ఇలాంటి అడ్లు పెడుతూ ఉంటారు. అంటే అమావాస్య కూడదు, పాడ్యమి కూడదు, విద్య తదియల్లో దీక్ష మొదలు పెట్టాలి అని. మళ్ళీ అక్కడ లేవడానికి వీల్లేదనుకోండి, పంచం ఉంది కదా, మళ్ళీ మంచి రోజు. ఇలాగ ఏంటంటే వాదం చేసుకుంటూ తనని తానే మోసం చేసుకుంటూ ఉంటారు. మా గురుదేవులు చెప్తుండేవారు అమావాస్య రోజు తప్పకుండా ధ్యానం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? దొంగలు దొరికేటప్పుడే. దొంగలు ఎప్పుడు పడతారో వాళ్ళని పట్టుకోవడానికి, దొంగలు ఏ రోజుల్లో వాళ్ళు వీరవిహారం చేస్తారో అప్పుడు వెళ్తారు దొంగలు పట్టుకునే వాళ్ళు, పోలీసు వాళ్ళు. వాళ్ళు దొంగలు లేని చోటుకి వెళ్ళి పట్టుకోరు కదా. అందుకనే నువ్వు అనుకునే అమావాస్యే చీకటే, ఆ చీకటి అజ్ఞానమై కూర్చుంది నీ నీ ఎడల. అందుకని అప్పుడే నువ్వు చెయ్యాలి నీ భగవంతుని యొక్క ఆరాధన. భగవంతుని యొక్క ఆరాధన మనం చేశామనుకోండి, ఇంక మన జోలికి రాకుండా వాడు వాడి జాగ్రత్త వాడు పడతాడు. అందుకని అమావాస్య మనకి కాని రోజు కాదు. భగవంతుడు కూడా మనకి ఏం చేసి పెట్టాడు? అమావాస్య, దీపావళి అమావాస్య. మరి దీపాలు వెలిగించుకుంటాం, గొప్ప పండగ, మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకుంటాం. మరి మరి ఏమైపోయింది అది? మహాలక్ష్మి అమ్మవారు అంటే మన ధనమే కదా, మరి అమావాస్య రోజు పూజ చేస్తున్నామే, ఆగలేదే. అంతకుముందు నరక చతుర్దశి, చతుర్దశి ఎప్పుడు కూడంది అనుకుంటాం, కానీ నరక చతుర్దశిని మనం ఆ రోజు తలార స్నానాలు చేస్తున్నాము. దీపావళి రోజు పెట్టుకునే దీపం వచ్చి నరక చతుర్దశి రోజున పుత్రుడే అలాంటి పోసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడం నేర్పించారు. ఏది కూడినది చవితి వచ్చిందండి, చవితి వినాయక చవితి వచ్చింది కదా. మరి వినాయక చవితి దేనికి? మరి మనకు అడ్డ లేదు కదా. అందుకని వినాయకుడు తలుచుకుని చక్రవర్తులు మొదలుపెట్టు, షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి. కాని తిథులన్నీ చూస్తే ఆ తిథులన్నీ పండగలే. షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి, సప్తమి లేదు అష్టమి దుర్గాష్టమి, నవమి మహర్నవమి శ్రీరామ నవమి. ఏమండి దశమి ఏకాదశిని మంచివి అనుకుంటారు, ద్వాదశి ఎంత పుణ్యమండి, ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పారాయణ చేస్తే క్షీరాత్రి ద్వాదశి ఎంత మంచిది. అలాగే ద్వాదశి తర్వాత త్రయోదశి మహాశివరాత్రి, మాస శివరాత్రి. ఇంకా మనకేంటి అడ్డు ఇక్కడ? మానవుడికి సోమరితనం అనేది అడ్డుపడి, మా గురుదేవులు చెప్తుండేవారు అజ్ఞానం అంటే ఎక్కడో లేదు, సోమరితనమే అజ్ఞానము. ఎవరికైతే బద్ధకంగా ఉంటారో అదే ఆ సోమరితనమే అజ్ఞానమై కూర్చుంది అక్కడ ముందర. దాన్ని మనం దాని నుంచి మనం బయటికి రావాలి. అందుకని అలా మహారాజు వారు ఏమంటున్నారు అక్కడ, త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ వీక్ష. మనందరికీ ఉంది కదా, ఎందుకంటే వెళ్ళిపోయినాడు ప్రభు, నిన్ను తలుచుకుంటూ నీలో లయించిపోవాలి. మన ప్రార్థనలో గురుదేవులు ఆ స్వామీజీ మహారాజు కూడా చెప్పారు కదా, ఎది ఆకరణ నేను నీలోనే లయించేట్టుగా అటువంటి శక్తిని ప్రసాదించు అని మన ప్రార్థనలో కూడా చదువుతాం. అలాగే మనకి నరసింహ శతకంలో కూడా చెప్పారు, ప్రతి శతకాల్లో కూడా. ఇప్పుడు అవన్నీ బరువైపోయినాయి, అందరూ చదువుకోవట్లేదు, కానీ మన చిన్నప్పుడంతా అవే చదువుకు. ప్రతికి నన్నాళ్ళు నీ స్మరణ తప్పనుగా, మరణ కాలమునందు మరదు నీము. ఆ వేళయమదు తలాగ్రహంబున వచ్చి ప్రాణములకలించి పట్టునప్పుడు నా జిహ్వతో నిన్ను నారాయణ నారాయణ అంతు పిలుతునో శ్రమ చేత పిలువలేను. బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణ కాలమునందు మరదు నీము. ఆ వేళయమదు తలాగ్రహంబున వచ్చి ప్రాణముల్పకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా చేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణ 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 అంచు పిలుతునో శ్రమ చేత పిలువలేనో. నాటికి పుడే చేతు నీ చెవిడవయ్య ధైర్యముగను భూషణ విహాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మనందరం కూడా ఈనాడు చూస్తే చాలా బాగున్నాం మనం ఈనాడు చూస్తే, కానీ రేపటి రోజు మనం ఎలా ఉంటాం అనేది మన గ్యారంటీ ఉన్నదా? రేపే మనకి గ్యారంటీ లేదంటే ఎప్పుడో వెళ్ళిన నాడు మనం ఎలా ఉంటాము, ఏ విధంగా మనం బ్రతకగలుగుతాము, ఎవరికి ఎరుక? అందుకనే ఒక అమ్మవారి పాటలో కూడా మళ్ళా అమ్మవారు మనకి పోటీకి వచ్చింది. ఏనాడో ఈ నాటక పరిసమాప్తి ఏనాడో ఈ నాటక పరిసమాప్తి జ్ఞానమొసగి దారి చూపి ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాతా. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాతా. అపరాధ మూలన్నీ మరచి ఆదరించవే మాతా. అపరాధ మూలన్నీ మరచి ఆదరించవే మాతా. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాతా. ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాతా. తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో తెలివిలేని అహములతో తెలియరాని తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో తెలివిలేని అహములతో తెలియరాని బాధలతో చందు జీవుల మాము కణికరణు ఉపకార గుణాలయ వై మాతా నాకు అనిపిస్తుంది మన జీవితం అంతా ఇందులోనే ఉంది అని. మా గురుదేవుడు కూడా తరచూ పాటించుకునేవారు. మనం అనుభవిస్తున్నదంతా జగన్మాత యొక్క ఉపకారమే కదండి, ఉపకారమే కదా. మనలాగే ఉండి మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళు కూడా ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అన్నట్టుగా ఎన్ని మార్పులు మన ఈ ప్రపంచంలో ప్రతిదీ మార్పుతో కూడే ఉంది. హెచ్చు తగ్గు సుఖము దుఃఖము. రాత్రి చీకటి పగలు వెలుగు ఎన్ని రకాలు ద్వంద్వమే అంత. అందుకని ఎంత ఉపకారం చేస్తుందండి జగన్మాత, భగవంతుడు ఎంత ఉపకారం చేస్తున్నాడు మనకి. అమ్మకున్నది ఉపకార గుణమే ఉన్నది ఆవిడకి, ఆవిడ ఇంకో వేరే అంటూ ఏం లేదు. గురువులకున్నది ఉపకారమే, గివ్ ఇచ్చి వేయటమే అంత. ఇంకా నీ ఏదైనా తప్పు చేస్తే అపరాధములన్నీ మరచి ఆదరించవే. మన ఎవరు ఆదరించేవాడు, మన అపరాధాలను మన్నించే వాళ్ళు ఎవరండి? నువ్వెంతంటే నువ్వెంత అంటాయి అంటారు లోపల ఇది ప్రపంచంలో వాళ్ళందరూ. కానీ గురుదేవుల దివ్య చరణారవింద సన్నిధిలో అక్కడ మనం అపరాధం చేసిన వారు ఎందుకురా అట్లా మాట్లాడారు? ఒక్కసారి ఆలోచించు. అప్పుడొక్కసారి నిన్ను నువ్వు కాస్త స్థిమితపరచుకుంటే నీ నోటితో భాషణ రాదు కదా. అందుకని ఎవరు నేర్చుకోవాలి? మానవుడే ప్రతిగున్న మనం నేర్చుకోవాలి. అన్న ఇవి అపరాధములన్నీ మరచి ఆదరించవే. ఓ మాతా ఉపకార గుణాలయ్యవే. తెలివి లేని అహములతో మనకి అహంకారాలు ఇస్తున్నాయి కదా. తెలివి ఉండి చేస్తున్నామా మనం? తెలివి లేని అహములతో బాధలో తెలియరాని బాధలతో మన చిన్నప్పుడు అంటూ ఉండేవారు చాలా మాటలు మనం కొత్తగా నేర్చుకోకర్లా. నవ్వుతూ చేస్తావు, ఏడుస్తూ అనుభవిస్తావు. ఎంత గొప్పవాడు. నవ్వుతూ చేస్తావు, ఏడుస్తూ అనుభవిస్తావు. నవ్వుతూ చేసేటప్పుడు మనకి కింద మీద మనకి తెలియదు, కానీ ఏడుస్తూ అనుభవించేటప్పుడు మాత్రము మనకి ప్రపంచం బరువు అయిపోతుంది, నీకు నువ్వు బరువు అయిపోతావు. అసలు ఏమిటి నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి? అందుకని తెలివి లేని అహములతో తెలియరాని బాధలతో కలత చెందు జీవుల మము కనికరించి ఏలుకొనగా. అటువంటి కలతలో ఉన్న మమ్మల్ని కనికరించి ఏలుకమ్మా అమ్మా జ్ఞానప్రసూనా అమ్మా జగన్మాత. ఎందుకంటే డైరెక్ట్ పేరు కదండి అక్కడ అమ్మవారికి జ్ఞానప్రసూనాంబ అనేది డైరెక్ట్ పేరు. జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది ఆవిడ, ఇండైరెక్ట్ కాదు. తెలియకుండా ఉండే అమ్మ కాదు అక్కడ జ్ఞానప్రసూనాంబే. అందుకని ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి. చెప్పి వెళ్తున్నారా? చెప్పి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. అందుకని ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి. జ్ఞానమొసగి దారి చూపి దీనులమము దీవింపగా ఉపకార గుణాలయవే అమ్మా. సేమ్ దేవుడి గురించి మనం ఏవైతే మనం పాడుకుంటున్నామో, ఏవేవైతే చదువుకుంటున్నామో అవన్నీ మనం ఆశ్రయించిన గురువుల దగ్గర ఉంటే చూడండి, అది కూడా పరీక్షే. నీకు అక్కడ నువ్వు అనుకున్నది కనిపించలేదు అనుకుంటే అది నీకు పరీక్ష. కానీ ఒక ధ్యానం చేస్తే, ఒక ప్రార్థన చేస్తే మనకి అక్కడి నుంచే సమాధానం కూడా వస్తుందండి. నా అనుభవంతో చెప్తుంది. మనం ఎక్కడో బయట ఎదుక్కుంటే కనిపించేది కాదు, జ్ఞానం గురించి గురుదేవుల దగ్గర సాక్షాత్తు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి గురువుల్ని మనం ఆశ్రయించున్నాం ఇక్కడ. అటువంటి గురువుని మనం ఆశ్రయించున్నాం కాబట్టి అక్కడ పరమేశ్వరుడు కూడా అమ్మవారికి గురుగీత బోధ చేస్తున్నాడు. గురువు అంటే ఎటువంటి వాడు ఏంటి అనేటువంటిది అక్కడ గురుగీత, అక్కడ పరమేశ్వరుడు అమ్మవారికి, ఎవరికి, మన అమ్మ జగన్మాతకి అక్కడ మనకి చెప్పాలంటే వింటామో వినమో, కుదురు ఉంటుందో ఉదరు ఉండదోనని. ఇది నాకు నీవు చాలా ప్రీతిపాత్రురాలు కాబట్టి నువ్వు అడగను కూడా అడిగావు కనుక అందుకని నీ అందు దయ ఉంచి నీకే చెబుతున్నాను, ఇది రహస్యాది రహస్యం సుమా అని గురుతత్వాన్ని గురించి బోధ చెప్తున్నాడు. ఎందుకు రహస్యమో తెలుసా? మనలాగే ఉండి మనలాగే తిరుగుతూ ఉంటూ కూడా మన లక్షణాలకి అక్క లక్షణాలకి చాలా తేడా ఉంటుంది. గురువులకి మనకి చాలా ఆలోచన సరళిలో చాలా తేడా ఉంటుంది, ఆచరించే వాటిలో చాలా తేడా ఉంటుంది, మనం గుర్తించడంలో ఉంటుంది అక్కడ. అందుకని అది అక్కడ ఏమవుతుందంటే మనకి చూడా సోమరితనమే, అజ్ఞానం అన్నమే, ఆ అజ్ఞానం ఇంకా మనని దూరానికి లాక్కెళ్తుంది. అందుకని అలా వెళ్ళకుండా గురు సన్నిధిలో పీయదే హృదయ గ్రంథి, చిత్యంతే సర్వ సంశయాః, క్షీయంతే సర్వకర్వాణి కర్మాణి గురోః కరుణయా శివే అంటున్నాడు పరమేశ్వరుడు. విద్యతే హృదయ గ్రంథి, మన హృదయము బంధింపబడిపోయింది, ముడులతో ఉంది, చాలా ముడులతో, ఒకదానికి వేస్తే ఇంకొక దానికి లాక్కునేటప్పుడు ఎలా ఉంటుందంటే పీఠమూడిని విప్పాలి అనుకుంటాం మనం. ఆ విప్పే సమయంలో మనకి తెలియకుండా కనుక దాన్ని లాగితే ఇంకా పీటముడి పడుతుంటారు. మన చిన్నప్పుడు వేసుకునే బట్టలకి చూడండి, ముళ్ళు ఉంటూ ఉండేవి, ఆ ముళ్ళు వేసుకుంటూ ఉంటే అది ముడి పడుతుంది. ఆ ముడిని తీసే సందర్భంలో మనకే తెలియదు ఎంత పీటముడి పడుతుంది. ఆఖరి విసుకొస్తే కత్తిరి పట్టి కత్తిరించేస్తాం. మరి మన జీవితంలో వచ్చే ముళ్ళు, మన హృదయంలో బాగా పీటముడి పడిపోతున్నాయే విషయాదులు సంకల్పాలు అనేటువంటివి. అందుకని దాని నుంచి మనం బయటికి రావాలంటే ఎవరి కరుణ కావాలి? అక్కడ గురువు కరుణ యాస్తే, గురుదేవుల యొక్క కరుణతో కూడినటువంటి మంగళప్రదమైనటువంటి గురు కరుణ ఉండాలి మనకి. అక్కడ చెప్తున్నారు స్వామివారు, అటువంటి హృదయానికి ఉన్నటువంటి ముళ్ళు ఛేదించాలంటే భిద్యతే హృదయ గ్రంథి, అవి మనకి ఈ కళ్ళకి కనిపించేవి కాదు, అవి కూడా ఈ కళ్ళకి కనిపిస్తే ఈ పాటికి పోలంత మంది సంపాదించేసుకునేవాడు, ఈ కళ్ళకు కనిపించవు. ఈ అనుభూతి, ఇటువంటి గొప్పతనం కూడా బజార్లో అమ్మబడేటువంటిది కాదు. బజార్ ఇక్కడికి లైబ్రరీకి వెళ్ళి నువ్వు చూసినా కూడా అక్కడ నీకు దొరికేవి కాసుమా. అందరికీ ఒకటే మందు పంచేదిగా, నేను పుస్తకాలన్నీ చదువుతున్నానంటే మా గురుదేవులు అంటున్నాడు, నీ తల లైబ్రరీ చేసుకోకు. అప్పుడు తల చిక్కులు పడుతుంది, అప్పుడు తల చిక్కులు పడితే నువ్వు చిక్కు తీసుకోవడం కష్టం మళ్ళా. అందుకని నీ మనస్సుని, నీ మైండ్ని ఒక లైబ్రరీగా మార్చుకోకు. పుస్తకాలు పిపాసులు ఉంటాయి కదా, అది గురుదేవుల సన్నిధిలో ఉంటే డాక్టర్ చూడండి ఎవరికి ఏ మందు ఇవ్వాలో, ఏ మందు వారికి ఉపయోగపడుతుందో అటువంటి మందే ఇస్తాడు. చిన్నప్పుడు మనకి జ్వరాలు వస్తే పెన్సిలిన్ అని ఒక ఇంజక్షన్ ఉండేది, అది బాగా జ్వరం వస్తే పెన్సిలిన్ ఇచ్చేవాడు. కానీ అదే పెన్సిలిన్ కొంతమందికి అది వికటం చేస్తుంది. అది నా విషయంలోనే జరిగింది. మనం కూడా ఆశ్రమం పెట్టిన తర్వాత ఎక్కడ సేవ ఉంటే అక్కడ పరిగెత్తుకుని వెళ్ళిపోతుండేవాడు. హాస్పిటల్లో కొన్నాళ్ళు అక్కడ హాస్పిటల్లో కూడా సేవ చేశాను. సేవ చేస్తూ ఉంటే గురుదేవులు అన్నారు, నీకు అక్కడెందుకు ఇక్కడే ఉండి పోలంతా, నువ్వు ఇవన్నీ చెయ్యొద్దా అని గురుదేవులు మళ్ళీ పిలిచి వాళ్ళు నీకు అది అవసరం లేదు ఇక్కడే ఉండి సేవ చేయన్నారు. అందులోకి బాగోలే, ఏదో ఒక రోజు ఆరోగ్యం బాగోలే, బాగోపోయేసరికి వెంటనే డాక్టర్ గారు రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చారు, తెల్లమందు, అది పెన్సిల్ తెల్లగా ఉంటుంది, ఆ తెల్లమందు ఏదో ఇంజక్షన్ ఇచ్చారు. ఆ ఇంజక్షన్ ఆయన చేతిలో పట్టుకోవడం తెలుసు, ఆయన ఇచ్చిన తర్వాత నాకు తెలియలే, తెలియకపోయేసరికి వెంటనే దానికి విరుగుడు ఇంజక్షన్ వెంటనే చేసేసాడు. ఆయన చేసేసరికి వెంటనే అప్పుడు మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మందు ఎవరికి తెలుసు? డాక్టర్లకే తెలియాలి. డాక్టర్లే ఒక్కోసారి మనకి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటిది మనం తెలిసి తెలియకుండా చేస్తే మనం అది చదివితే వస్తుందేమో, ఇది చదివితే వస్తుందేమో, ఏది చదవాలో గురువుల దగ్గర చేరితే గురువులు మనకి చెప్తారు ఏది చదవాలో, ఏది నీకు బాగా ఉపయోగపడుతుందో. అన్నిటికీ యూనివర్సల్ ఏది అంటే భగవద్గీత. భగవద్గీత ఉపయోగపడనిది ఎవరికీ కాదు, అందరికీ ఉపయోగపడే గ్రంథం ఏది అంటే సాక్షాత్తు జగద్గురుదేవుల ముఖస్థుగా ప్రవహించిన బోధ, ఏది? గీత, భగవద్గీత. అటువంటి భగవద్గీతని మన స్వాములు ఏం చేశారు అక్కడ? భగవద్గీతను వదిలిపెట్టలా గీత మకరందం చేశారు దాన్ని. ఎందుకని? మనం ఏమవ్వాలి అక్కడ గీత మకరందాన్ని ఆస్వాదించాలంటే మనం నిరంతరము కూడా అక్కడే వాటి మీదే భగవద్గీత గురించే మనం ఉరుగుదలుగుతూ ఎదురు చూస్తూ ఉంటే దొరకంది ఏంటి? అందులో అన్ని ధర్మాలు అన్నీ ఉన్నాయి, అందులోనే ఉన్నాయి. సత్యం అనేది అసలు ఎప్పటికీ అదే, ఎప్పటికీ మార్పు లేనటువంటిది. అందుకని త్రేతాయుగంలోని మరి యోగ వాసిష్టం చూసినా, త్రేతాయుగాన్ని కదా యోగ వాసిష్టం చూసుకున్నా, అలాగే ద్వాపరయుగంలో చూసినటువంటి భగవద్గీత చూసుకున్నా, మనకి ఎప్పటికప్పుడే నూతనంగా నవీనంగా ఎన్నెన్ని భావనలు వస్తూ ఉంటాయో మనం దాని మహాత్ముల దగ్గర ఉండి వింటూ ఉంటే మనకి అబ్బా, ఒకసారి విన్నప్పటికీ కూడా నిన్న వంకాయ కూర తిని వాళ్ళ వంకాయ కూర తింటే అదే కూరలాగా ఉంటుంది మనకి. కానీ విసుకొస్తుందా? రావట్లే, దీని దుంపదేగా రాదు, ఏవ కదా. మరి నిన్న విన్నటువంటిది ఇవాళ వింటే మొన్నే చెప్పారండి అది అంటూ ఉంటారు. అంటే నీకు వంట పట్టిందా? నీకు వంట పట్టలేదు కదా, నీకు వంట పట్టేంతవరకు చెప్తూనే ఉంటారు వాళ్ళు. నీకు వంట పట్టాలి కదా, వంట పట్టేంతవరకు నీకు చెప్తూనే ఉంటారు. కాబట్టి మనం చేసే తీరాలి, తప్పకుండా అనుసరించి తీరాలి. అందుకే అక్కడ గురుగీతలో పరమాత్మ చెప్తున్నాడు, విద్యతే హృదయ గ్రంథి. హృదయ గ్రంథులన్నీ కూడా భేదింపబడతాయి. చిత్తి అంటే సర్వ సంశయా, చాలా రకరకాల సందేహాలు కలుగుతున్నాయి మనకి. ఏది ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని సందేహాలండి, ఎన్ని సంశయాలు. అందుకని వాటిని కూడా చిత్తి అంటే ఛేదిచ్చేస్తారు. ఎవరు? గురో కరుణ యాసివి. గురుదేవుని యొక్క కరుణ అనేటువంటిది, మంగళప్రదమైనటువంటి కరుణ ద్వారా మనకి హృదయ గ్రంథులు విడిపోతాయి, సర్వ సంశయాలు కూడా నశించిపోతాయి. విద్యంతే హృదయ గ్రంథి, చిత్తి అంతే సర్వ సంశయా, క్షీయంతే సర్వకర్మాణి. సర్వకర్మలు కూడా నశించిపోతాయి. ఇక్కడ జన్మ ఎక్కడదండి? కర్మ లేనప్పుడు. కర్మ ఉంటేనే కదా జన్మకి కారణం. కర్మ లేదు ఇక్కడ, ఇంకా జన్మ ఎందుకుంటుంది? ఇంకో జన్మ రాదు. అందుకని గురువుల దగ్గర ఆశ్రయించినప్పుడే చెప్తారు, జన్మ రాహిత్య సిద్ధ్యర్థం. కర్మ రాహిత్య సిద్ధ్యర్థం అని మనకి మధ్యలో అక్కడ గురు పూజ చేయించేటప్పుడు వస్తుంది. అలాగే మనం నమస్కారం పెడితే ఏమంటారు? అంతఃకరణ పవిత్ర అంతఃకరణ సిద్ధిరస్తు అంటారు. అంటే ఏంటి? మనకు కనిపిస్తుంది, మన అంతఃకరణ కనిపించదు. కానీ అంతఃకరణ మొదట్లోనే చెప్పుకున్నాను కదా, మనోబుద్ధి చిత్త అహంకారాలు, ఆ అంతఃకరణని పవిత్ర అంతఃకరణ సిద్ధిరస్తు, వారి ఆశీర్వచన బలం. మనం పవిత్రమైనటువంటి అంతఃకరణ మనకి కలుగుతుంది. కలిగేసరికి అప్పుడేమవుతుంది? క్షీయంతే సర్వకర్మాణి గురోః కరుణయాసివే. గురుదేవుడి యొక్క మంగళప్రదమైనటువంటి కరుణ మనని ఉద్ధరిస్తుంది. మనకి ఇంత ఉత్తమమైన మానవ జన్మ కలిగినందుకు మనం అటువంటి కరుణను పొంది తీరాల్సిందే. పొందే ఉన్నాము, దానిని గుర్తించాలి. దానికి గురువులు మనకి ఏం చెప్తున్నారు? గురుమూర్తి స్మరే నిత్యం, గురో నామ సదా జపేత్, గురోరాజ్ఞాం ప్రకుర్వీత, గురోః అన్యం న భావయేత్. గురుమూర్తిం స్మరే నిత్యం. ఎవరి పాదం పట్టుకున్నాము? ఇక్కడ మనం బాగా గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు వేరు గురువు వేరు కాదంట. మనలో ఉన్నటువంటి సోమరతనము, ఈ మాయ ఆవేశాలతో గుళ్ళో ఉండేది దేవుడు, మనకి బోధ చేస్తున్నది గురువు అనుకుంటాం. ఆ గుళ్ళో దైవత్వం అనేటువంటిది మనకి సిద్ధించాలి. అక్కడ ఒక పరమ పవిత్రమైనటువంటి భావన అమ్మని దర్శించేసరికి మనకి కలిగింది అంటే అది గురుదేవుని యొక్క ఆశీర్వచన బలం, ఆశీర్వచన బలం. మనం ఇక్కడే కూర్చున్నాం కానీ మనకి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామి మన అంతఃకరణలో ప్రకాశిస్తున్నాడు. చూడడానికి చూడలేకపోతే నీరే లోపం. దాన్ని చూసి తీరాలి అంటే భావన చెయ్యాలి. ఆ భావన మనకి భవము లేకుండా చేస్తుంది. ఎప్పుడైతే మనస్సు సద్భావన చేస్తుందో అప్పుడు మనకి మళ్ళా భవము అంటే పుట్టుక లేనటువంటి స్థితికి భగవంతుడు మనల్ని చేరుస్తాడు. అందుకని గురుమూర్తి స్మరే నిత్యం, నిత్యం మనం ఆచరించాల్సిందేది గురుమూర్తి స్మరే. గురునామ సదా జపే, ఈ ఇందులో ఉన్నటువంటి వాటిలో ప్రతి చోట ఇది ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. గురుమూర్తి స్మరే నిత్యం, నిత్యం అంటే ఎల్లప్పుడు. గురునామ సదా జపే, సదా ఎల్లప్పుడు. గురునామ సదా జపే అంటే సర్వకాల సర్వావస్థలందు సదా జపే. గురుదేవుడి యొక్క దివ్య నామామృతాన్ని మనం జపించాలి. గురు ఆజ్ఞాం ప్రకృవీత, గురుదేవుడి యొక్క ఆజ్ఞని ప్రకృవీత అంటే ప్రకృష్టంగా కుర్వీత, తప్పక ఆచరించి తీరాలి, తప్పకుండా చేసి తీరాలి. గురుదేవులు ఏదైతే మనకు ఆజ్ఞని ప్రసాదించారో తప్పకుండా మనం దాన్ని ఎప్పుడు కూడా పక్కన పెట్టడానికి వీల్లేదు, మనం శిరస వహించవలసిందే. గురో ఆజ్ఞాం ప్రకృవీత, గురోహ అన్యం న భావయే. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి, గురు అంటే వేరు అనేటువంటి భావన మనలోకి రాకూడదు. గురోహ అన్యం న భావయే, గురుదేవుడంటే వేరు అనేటువంటి భావన నీకు ఎప్పుడు ఉండకూడదు. మన దైవం ఎవరు అంటే గురుదేవులే. అటువంటి గురుదేవుల్ని మనం మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అటువంటి భగవంతుడు గురు భగవానుని మనం ఆశ్రయించాలి. గురువులకి దూరం లేదండి, గురువుగారు ఆశ్రమంలో ఉన్నారండి, లేకపోతే గురువుగారు ఇతర దేశం వెళ్ళారండి, లేకపోతే గురువుగారు అక్కడ కార్యక్రమాల నుండి వెళ్ళారండి అని అనుకునడానికి వారికి దూరం లేదు. ఎక్కడున్నా నేను చెప్పాను ముందరే, నేను చూస్తూనే ఉంటాను సుమా అని. వారి ఏంటి, ఏం దృష్టి వారిది? దివ్య దృష్టి వారి, వారికి దూరం లేదు. వారి లేకపోతే మనం లేవు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదే గురు పరమాత్మ. ఆ గురు పరమాత్మ యొక్క ఇది నారాయణ స్వరూపంలో ఉన్నటువంటి సంకల్పమే సృష్టి, సంకల్పమే స్థితి జరుగుతోంది, వారి సంకల్పమే దయయే తిరిగి లయం జరుగుతోంది. అదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. ఇంతకన్నా మనం ఇంకెవరిని ఆశ్రయించాలి చెప్పండి? చాలు. చాలామంది గురువులు మార్చే రోగం ఉంటుంది చాలామంది, ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో పెట్టుకుని వస్తారు, అది తీరలేదు అనుకోండి గురువు గారు మార్చేస్తూ ఉంటారు అంటే అసలు మార్చు. ఇలాగే మా గురుదేవుల దగ్గరికి ఒకసారి ఆశ్రమం పెట్టిన తర్వాత, ఎందుకంటే నేను కొంచెం పెద్ద అయిన తర్వాతే ఆశ్రమం పెట్టడం జరిగిందండి. మా గురుదేవులు 1972లో మన కాళీవన ఆశ్రమం స్థాపన జరిగింది. ఇక ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచి వాస్తవానికి మా గురుదేవులకు ఆశ్రమం అంటే అసలు ఇష్టం లేదు. చాలా సంవత్సరాలు గడిపేశారు, అలా గడిపేసినా చుట్టూ ఉన్నటువంటి భక్తులు ఊరుకుంటారా, మాకు ఒక చోటు ఉండాలి. ఎందుకంటే ఒకే సమయంలో 4 చోట్ల దర్శనాలు ఇచ్చారు మా గురుదేవులు చాలా సందర్భాల్లో. కానీ మీరు అనుకున్న చోట వీరికి మాత్రం దర్శనం అవ్వాలి, అందుకని మీరు ఏదో ఒక్క చోటు ఉంటే అక్కడికే వస్తాం మేము అని. నాకెందుకయ్యా ఆశ్రమం, ఒకవేళ మీరు కట్టుకున్నా కూడా అది మీదే కానీ నాది కాదు అన్నారు మా గురుదేవులు. మీరు ఒకవేళ ఆశ్రమం కట్టి నాది అని అనుకుంటున్నారేమో, వీడికి ఎప్పుడు ఏం వద్దు, వీడికి కావాల్సింది ఏది అందరి హృదయాల్లో భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ భగవంత తత్వాన్ని విచారణ చేసుకున్నవడం కావాలి. అందుకే ఈ ఆశ్రమం నన్నేం బంధించదు, ఇది మీదే, మీరు చూసుకోవాల్సిందే అన్నారు గురుదేవుడు. అలా ఉంటూ ఉండగా స్వామివారు వ్యాహ్యాలకు వచ్చి అక్కడ ఉన్నన్నాళ్ళు కొంచెం బయట వచ్చి వ్యాహ్యాలు చేస్తూ ఎవరు కనిపిస్తే అక్కడ కూర్చుని వారితో మాట్లాడి వారిని పంపించేసి మళ్ళా వస్తుండేవారు. ఇలాగే ఒక చోట నుంచి ఒక శిష్యులు వచ్చారు. వారు అక్కడ ఋషికేశ్లో శివానంద ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నారట. మరి వారికి ఏం తక్కువైందో మనకి తెలీదు. వారి వచ్చి వారి అడ్రస్ చెప్పుకున్నారు గురుదేవులతో, ఇలా నేను ఋషికేశ్ వెళ్ళానండి, శివానంద ఆశ్రమంలో ఇన్ని 3-4 సంవత్సరాలు ఉన్నాను, ఉండి అక్కడ ఉండి ఇక్కడికి వచ్చేసానండి, మీ గురించి తెలిసింది నాకు. అందుకని మీ దగ్గర ఇక్కడ తత్వాన్ని నేను ఉపదేశం పొందాలని వచ్చా, నేను అక్కడ ఉండి వచ్చానండి, మీరు అనుగ్రహించాలి నన్ను అని వారు ప్రార్థించారు. వచ్చిన వారు మా గురుదేవులు అన్నారు, ఏమండి అక్కడికి వెళ్ళాను సంవత్సరాలు ఉన్నారు కదా, ఆ గురువు గారి దగ్గర లేనిది ఇక్కడ ఏమైనా మీకు కల్పిస్తోందా, లేదా ఇక్కడ ఉండి అక్కడ లేనిది ఏమైనా ఉందా మీకు అసలు? అందుకని మీకు అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది కానీ, ఇక్కడ లేనిది అక్కడ ఉన్నది కానీ ఏమీ లేదు. కానీ ఒకసారి ఆశ్రయించిన తర్వాత గురువులకేం కాదు, మీరు వచ్చినంత మాత్రంలో వారికేం తక్కువ అవ్వదు. కానీ మీ జీవితంలో మీరే లోటు చేసుకుంటున్నారు, సరిగ్గా అర్థం చేసుకోండి. ఈ మాటని మీరు పొరపాటుగా తీసుకోవద్దు, వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళి అక్కడ ఆశ్రయించు. మీకు వేరే పనులుండి మీరు వేరే ఏమన్నా చేయాలంటే గురువు గారితోనే చెప్పి వారి అనుమతి తీసుకొని మీరు నడుచుకోండి. అంతేగాని గురువులు మార్చే రోగం మాత్రం మీకు రాకూడదు. చాలా నిష్కర్షగా అంటే ఎందుకు చెప్పారంటే నాకు అనిపిస్తుంది అన్నమాట, ఎక్కడైనా మనసు పొరపాటు చేస్తుందేమో, అది కానిది ఇది అవుతుందేమో అనేటువంటి విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ధాతునా అనేకర్ధద్వాదని వ్యాకరణం, ధాతు ఒక్కటే ఉంటుంది, భూధాతు అనేది ఒకటే ఉంటుంది, దాని నుంచి మనం విడిగా పదాలు తీసుకోవాలంటే ఒక కుప్ప ఉంటుందండి. అంటే సంస్కృతంలో శబ్దమంజరిని అలాగే ధాతుమంజరి అని ఇలాంటివి ఉంటూ ఉంటాయి. చదవడానికి ఎలా ఉంటుందంటే చూడడానికి భూధాతు అంటాం, లేకపోతే వద అన్నటువంటి విషయం గురించి బోళంత కుప్ప ఉంటుందంట. ఇప్పుడు మనకి ఉపయోగించుకునేటప్పుడు వాక్యం రాసుకోవాలంటే అందులోంచి మనకి ఏది కావాలంటే అది విషయాన్ని బట్టి సమయాన్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. మా గురుదేవులు బోధ చెప్తూ ఉంటే మేము అప్పట్లో సంస్కృతం చదువుకుంటూ ఉండేవాళ్ళం. నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మో గురుదేవులు బోధ చెప్తూ ఉంటే ధాతునాం అనేక ధర్మార్థ అన్నట్టుగా గురుదేవులు భాషణలో ఒకటి ఒక మాట చెప్పారు అంటే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా గురించే చెప్పారు. ఇవాళ చెప్పారు చూడండి, ఆ మాట నా గురించే చెప్పారు. నా గురించి రండి, ఇందాకే పొద్దుటే లేచి ప్రార్థన అయిన తర్వాత ఈ విషయాన్ని నేనే అనుకున్నా, నా గురించే చెప్పారు. ప్రతిరోజు ఇలాగా ఎవరో ఒకళ్ళు ఒక నలుగురు ఐదుగురు కలిసి నా గురించే చెప్పారంటే నా గురించే చెప్పారు. ఇంతకన్నా ఆదర్శం ఏం కావాలండి మనకి? గురువులు మనందరి శ్రేయోభిలాషి. మా గురుదేవులు ఎవరికన్నా ఉత్తరం రాయించినా కూడా నీ శ్రేయోభిలాషి అని అంటుంటారు. అందుకని అట్లాగా మన శ్రేయస్సు ఎవరికి కావాలి? మన గురువులకే కావాలి. మనం ఉద్ధరిస్తానని అభయాన్ని ప్రసాదించారు. మనం ఆ పాదం ఇచ్చి పెడితే మళ్ళీ గతలుంటాయా? పుట్టగతలు ఉంటాయా మనకి? అందుకని ఆ పాదాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అందుకనే గురుగీత కూడా ఏం చెప్తోంది, ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోపదం, మంత్ర మూలం గురోర్వాక్యం, ముక్తి మూలం గురో కృప. అదే ఎవరు చెప్పారు? పరమేశ్వరుడు భవానీకి చెప్తున్నాడు అక్కడ. ఏమని? ధ్యాన మూలం గురోర్మూర్తి, మొదటి స్టేజ్ అది. ధ్యానానికి కూర్చున్నాము అంటే నీ దృష్టిలో, ధ్యానానికి కూర్చో కానీ దృష్టిలో ఎవరు నిలిచిపోవాలి మనకి? ధ్యానమూలం గురోర్మూర్తి, గురోర్మూర్తి. ఎక్కడ చూస్తున్నా మన దృష్టికి గురుదేవుడి యొక్క సర్వవ్యాపకత్వమే మనం అనుభవించాలి. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురో పదం. పూజకి మూలమైనటువంటిది ఏంటి? ఎక్కడ పూజేస్తారండి మీరు? చేతికి పూజేస్తారా? ఏమండి వరలక్ష్మి పూజకి వరలక్ష్మి అమ్మ అని పెడతారు కదా, ఎక్కడ పూజేస్తారు? పాదాల దగ్గరే కదా, అవునా? అవును కదా. అందుకని ఎక్కడో దేనికో పూజ చేయరు కదా. అందుకని పూజామూలం గురోహపదం మనసుతో చేసేయచ్చు. మనకేం పూజా సామాన్లు ఏం అక్కర్లేదు దగ్గర, మనకి కావలసిందేం లేదు. నువ్వంటూ పవిత్రంగా ఉంటే చాలు, నీ అంతకన్నా పవిత్రంగా ఉండి మన భావనలోకి మనం వెళ్ళిపోయి ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, గురోపదం, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం. గురుదేవుని ముఖస్థుగా ఏది ప్రవహిస్తే అదే మనకి మంత్రం అవుతుంది. ఇంత మంత్రం అంటే, ఒక చోట ఒక గురువు గారు రోజు కొంతమంది ఒక నలుగురో ఆరుగురో శిష్యులు పెట్టుకుని ఆయన పాఠం చెప్తున్నారట. పాఠం చెప్తూ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ చేత నేర్పిస్తున్నారు. గురువు గారు నేర్పిస్తూ ఉంటే అది అడవిలో ఒక ఒక ఇది జన సమృద్ధి లేనటువంటి ప్రదేశం, ఒక అడవి లాంటి చోట ఆశ్రమం. అక్కడికి వెళ్ళి ఆ నిచ్చిన ప్రదేశంలో ఒక చెట్టు కింద గురువుగారు రోజు వాళ్ళకి పాఠం నేర్పిస్తూ ఉంటారు. ఈ లోపల ఆ ప్రాంతానికి పశువుల్ని మేపుకోవడానికి ఒక అతను ఎది గొల్లగుర్రాడు పశువులు మేపుకోవడానికి వెళ్తుండేవాడు, ఆ ప్రాంతాలకు వెళ్తుండేవాడు. రోజు చూడగా ఏమనుకున్నాడంటే, గురువుగారు చాలా పెద్ద ఆయన, ఆయన చక్కగా ఏంటో నేర్పిస్తున్నారు వాళ్ళకి, నాకు నేను నేర్చుకోవటం అవటం లేదు, అయ్యో ఎంత బాగా చెప్తున్నారో గురువు గారు అని అనిపిస్తుంది కదండి పాప పిల్లవాడికి అనిపించి ఒక రోజున, ఎందుకంటే మళ్ళీ దగ్గర దాకా వెళితే ఏమనుకుంటారో ఏంటో, రావచ్చో రావకూడదు, వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని పాపం వాటినన్నింటినీ గడ్డి మేయటానికి వదిలేసి ఒక ఇది ఉంది కర్ర ఉంది కదా చేతిలో, కర్ర ఇలాగా ఏది గడ్డం కింద ఆంచుకొని అలాగ వినడం మొదలు పెట్టాడు. ఇతనికేం వాస్తవానికి ఏమీ అర్థమవుతుందో అర్థమవట్లేదు తెలియదు, కానీ లక్ష్యం అక్కడ ఏదో అక్కడ పాఠాలు చెప్తుంటే ఇలా వింటున్నాడు. వింటూ ఉంటే అక్కడ శిష్యులు ఉన్నారు చూశారు, ఎందుకురా వీడు వచ్చాడు, వీడు ఎందుకు వచ్చినట్టు, వీడికి ఎందుకురా ఈ పాఠాలు అవన్నీను, వీడికి ఏమైనా అర్థమవుతుందా పాఠా, వీడికి ఎందుకు అయినాను అని చెప్పి వీళ్ళు ఇక గుణగొడగొడగొడ ఆడుకుంటున్నారు. ఉంటుందిగా ప్రపంచంలో ఆ నలుగురు గుడగొడగొడలు ఆడుకుంటున్నారు ఈ అబ్బాయి గురించి అనుకుంటూ ఉండి, ఈ లోపల పాఠం కాస్త అయిపోయింది, గురువు గారు పాఠం కాస్త చెప్పడం అయిపోయింది. వెళ్ళిపోతూ గురువు గారు ఏమన్నారంటే, చీప నువ్వు ఎందుకు వచ్చావు అన్నట్టుగా చీప అన్నారు ఆయన, చీ హా అన్నారు అంతే. అనేసరికి నలుగురికి భలే సంతోషం అనిపించింది, అచ్చకచ్చ భలే అన్నారులే గురువు గారు, లేకపోతే వీడికి ఎందుకు చెప్పు, మనం ఏం చేస్తే ఏంటి, మన దగ్గరికి వచ్చేసాడు తగ్గుతుందమ్మా తవా పైరమ్మని అని వీళ్ళు భలే బాగా వచ్చాడు, భలే బాగా అన్నారు, గురువు గారు బాగా తిట్టారు అనుకుంటున్నారు. అనుకుంటే వీళ్ళు పాఠం కోసం రావాలి అనుకున్న రోజున, అదే మరుసటి రోజున, వాళ్ళందరికంటే ముందు పశువుల్ని తీసుకొచ్చి మేపడానికి వదిలిపెట్టేసి ముందే కూర్చున్నాడు. ఇక్కడ వీడికి రాళ్లే వీడు బాగా పెడదాం అనుకోండి, మనకి లేదు అనుకున్నారు వాళ్ళు, కానీ అలా అవులే రెండో రోజు అందరికన్నా ముందుకెళ్ళి కూర్చున్నాడు. ఈయనే ముందొచ్చాడు క్లాసుకి, గురువు గారు వచ్చారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు గురువు గారు ఏం కోపడతారో చూద్దాం, సిగ్గు లేదు వీడికి, అది ఇది అనుకుంటున్నారు వాళ్ళు. అనుకుంటే వెంటనే గురువు గారు అన్నారట, ఏమయ్యా నిన్న నిన్ను చీపో అన్నాను కదా, మళ్ళీ ఎలా వచ్చావు నువ్వు, నిన్ను గట్టిగా కేకలేసాను కదా చీపో అని, ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు అని అడిగారట గురువు గారు. మహానుభావ మీరు పెద్దలు గురువులు, నేను నిన్న దిగి నేను అంటరాని వాడిని, నేను వస్తే ఇక్కడ అందరికీ ఏదో అవుతుంది, అందుకని నేను లోపలికి రాకూడదు, నేను అంటరాని వాడినని అంటరానితనంతో నేను దూరంగా నిలబడ్డాను స్వామి, మీరు చీ పోనేసరికి నాలో ఉన్న అంటరానితనాన్ని మీరు పోపడ్డారు, నీకెక్కడిది అంటరానితనము అని నాలో ఉన్న మైలని నాలో ఉన్న మలాన్ని కోపట్టారు స్వామి మీరు, అందుకని దాన్ని శుభ్రంగా కడిగేసుకుని మీ సన్నిధికి రాగలిగాను ప్రభు. ఎక్కడ పెట్టుకుంటారండి వాళ్ళందరూ తలలు, ఏదో చదువుకుంటున్నామనేటువంటి వాళ్ళందరి చదువు ఏమైంది ఇప్పుడు, ఏది బూడిదలో పోసిన పన్నీరల్లే ఉంది, మరి ఇతనికి ఏం చదువుకున్నాడు కాబట్టి ఇంత గొప్ప అర్థం ఆయనకి అర్థమైంది మరి. అలాగే మనడి కూడా గురువు గారు ఒక్కొక్క సమయంలో వారు మనని మందలిస్తారు, తప్పకుండా మందలిస్తారు, చెప్పు అంటారు, ఇలాంటివే జరగవచ్చు, కానీ మనలో ఉన్న సోమరితనాన్ని పోగొట్టుకుంటారు, మనలో మన గురుదేవుని సన్నిధికి వెళ్లకుండా చేసేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని గురించి మన గురుదేవుడు పోగొడుతుంటారు. మన శైవభిలాషులు ఎవరు అంటే, గురువులు తప్ప మనని తరింపజేసేవాడు ఈ జగత్తులో మరొకరు లేరండి, లేరు లేరు అంతే. కాబట్టి ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా మనం గ్రహించాలి, ఎందుకంటే ఎప్పుడు పోతామో తెలియదు, ఇది మూడు నాలుగు ముచ్చట ఈ ఏది ఈ దేహము ఈ చరిత్ర అంటే. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం తీసుకెళ్ళారు ఉంటారు గనక మనం కూడా వాటి కోసమే ఆశి ఏది ఆ సంపద కోసమే ఆ ఇల్లు కట్టించుకోవడమే ఆ భోగభాగ్యాలు సంపాదించుకోవడమే దాన్ని ఎలా దాచుకోవాలో నిద్ర పట్టకుండా దాచుకోవడమే ఇవే సరిపోతుంది. రేపు మనం మాత్రం ఏం తీసుకెళ్తాం మనతో ఇవేవి రావు. కానీ మహాత్ముల సన్నిధికి వెళ్ళి మంచి విచారణ చేస్తూ ఉంటే అవి మనతో పాటుగా వస్తాయి, మనతో ఉండి మన జీవితాన్ని తరింపజేస్తాయి. అటువంటి విషయాన్ని మనకి మహాత్ములు బోధిస్తున్నారు. అందుకనే గురు వైభవం అంటే సామాన్యం కాదండి, అన్నిటికన్నా హయ్యెస్ట్ గొప్ప గురు వైభవం. అది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎవరు కా వాడు ఎవరు చేస్తే అంత చేయకపోతే అని తెలుసుకుంటే అంత తెలుసుకోలేకపోతే తెలుసుకుంటే తనను తాను గుర్తించి ఆనందాన్ని పొందుతాడు, తెలియకపోతే అజ్ఞానిగా మిగిలిపోతాడు. కానీ వదిలిపెట్టలేండి, మళ్ళీ జన్మల కారణం అవుతుందని. కాబట్టి మన గురువులు అంత గొప్పవారు కనుక ఆ గొప్పవారైనటువంటి గురువులను మనం మర్చిపోకుండా అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ సుఖీ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవనామామృతరసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరే ఓ. Oh.